దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరోసారి దేవుని యొక్క వాక్యంతో మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే అందరూ వచ్చేసారా? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క వాక్యం వినటానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మరి నిన్నటి దినము మనం కొన్ని విషయాలను ప్రత్యక్షంగా స్వస్థత ప్రార్థనలు అనే విషయాన్ని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం అంటే ఏదో ఒకదాని కొరకు ప్రార్థన చేయటం కాదు, స్వస్థత కొరకు ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆరో విషయంగా ఉన్నాం. మొదటిగా దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది, ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం ద్వారా శాంతి సమ్మానం దొరుకుతుంది, పీస్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి బలము లేక శక్తిని పొందుకుంటారు, స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. అండ్ నాలుగవది దేవుని నుంచి అవకాశం కోసం ప్రార్థన చేయాలి, ఆపర్చునిటీ ఫ్రమ్ గాడ్. అండ్ ఫిఫ్త్, దేవుని దగ్గర జ్ఞానం ఉంది, విజ్డమ్ ఫ్రమ్ గాడ్. అండ్ ఆరోది దేవుని నుండి స్వస్థత పొందుకోవడానికి మనం ప్రార్థన చేసుకోవాలి. దానికి మూలవాక్యంగా యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం 13 నుంచి 16 వచనాలను ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిది మనం చేసినటువంటి ప్రతి పరిస్థితిలో గుర్తు చేసుకున్నట్లయితే శ్రమ కొరిగిన ప్రార్థన చేయాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఈరోజు రెండవ విషయాన్ని మనం నేర్చుకుందాం. యాకోబు పత్రికలోనే అదే వచనంలో నుంచి మనకు రెండవ భాగం ఉంది. అక్కడ 14వ వచనం, మీలో ఎవడైనను, 5వ అధ్యాయము 14వ వచనం, మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణను పొందును. ఈ రెండవ విషయాన్ని మరి ప్రభు చిత్తమైతే తర్వాత విషయాన్ని కూడా మనం ధ్యానించడానికి సిద్ధపరచబడతాం, గమనించుకుందాం. ఏంటి రెండవ విషయం మనం చూసినప్పుడు స్వస్థత కొరకైనటువంటి ప్రార్థన. ఏంటి స్వస్థత కోసం ప్రార్థన చేయాలి అంటే ఎలా చేసుకోవాలి? ఏంటి స్వస్థత ప్రార్థన అంటే స్వస్థత ప్రార్థన ద్వారా మనం పొందుకోవలసినటువంటి పరిస్థితులు ఎట్లాంటివి ఉంటాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్యంలో మనకు స్పష్టంగా ఏం చెప్తుందంటే ఎవరికైనా రోగం కలిగి ఉన్నాడంటే ఆ రోగం కలిగినటువంటి వ్యక్తి కొరకు సంఘం నుంచి కొంతమంది పెద్దలని పిలిపించాలి. ఎవరు ఈ పెద్దలు? వీళ్ళెవరు? ఎలాంటి వారై ఉంటారు? ఆ విషయం మనం ఒకసారి ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి మరి దేవుని యొక్క లేఖనంలో మనం స్పష్టంగా చూసినటువంటి పరిస్థితుల్లో మొదటి కొరింథి పత్రికలో మనకి కొన్ని ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని 12వ అధ్యాయంలో మొదటి వచనంలో ప్రారంభించి 4వ వచనంలో మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో కృపావరములు నానా విధములుగా ఉన్నాయనే విషయం చెప్పుకొచ్చాడు. ఏంటి కృపావరములు నానా విధంగా ఉన్న వాటిలో ఒకనికి స్వస్థ ఆత్మమూలముగా స్వస్థపరచు వరములను మరి ఒకరికి అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. స్వస్థపరచు వరములు ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఈ స్వస్థపరచు వరములు ఇవన్నీ మనిషికి పొందుకోవటం అవసరం అన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి? స్వస్థపరచు వరాలు సంఘ నాయకుని కింద కొంతమంది దేవుని యొక్క ఆత్మ ద్వారా విశ్వాసము కలిగి నమ్మకస్తులై దేవుని వాక్యము కొరకు భయము కలిగి పరిశుద్ధమైన జీవిత లక్ష్యము కలిగి సంఘముతో అనుసంధించబడి సంఘ క్షేమం కోసం, సంఘం వర్ధిల్లటం కోసం ప్రభు ఏర్పాటు చేసిన నాయకత్వం ఇది. అంతేగాని సంఘంలో ఎత్తుగా, లావుగా, పొట్టిగా, బరువుగా వీళ్ళు పెద్దలు కాదు. పెద్దలు అంటే వయసును బట్టి గడ్డం నేరిసిపోయి, తల నేరిసిపోయి, రంగులు వేసుకుంటున్న వాళ్ళు కాదు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి పరిశుద్ధమైన దేవుని కొరకైనటువంటి ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి సేవకుని కింద నడిచేటువంటి వ్యక్తులు, వారిని పిలిపించుకుని పెద్దలను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ ఆత్మవరాలు కలిగినటువంటి వ్యక్తుల్లో కొంతమంది, భారం కలిగినటువంటి వారిలో కొంతమంది, విశ్వాసం కలిగిన వారిలో కొంతమంది, ప్రార్థన చేయటంలో నడిపింపు తీసుకోగలిగినటువంటి కృపా పరిచర్యలోనే కదా పరిచర్యలలో ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయాలి. ఇది మనకి చెప్పినటువంటి ప్రత్యేకత. అయితే ఈ విషయంలో మనం చాలామంది మోసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, దాన్ని నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఏంటంటే ఇక్కడ స్వస్థత ప్రార్థన చేసేటప్పుడు పెద్దలు ఏం చేయాలంటే నూనె రాసి ప్రభువు నామంలో ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నూనె స్వస్థపరచదు, నూనె స్వస్థపరచదు, కర్చీఫులు స్వస్థపరచవు, టవల్లు తుండుగుడ్లు స్వస్థపరచవు, అక్కడికి తీసుకెళ్ళి బైబిళ్ళు మీద పెట్టి దాని మీద ఏదో చేసినా స్వస్థపరచదు. అయ్యగారి ఇంటి దగ్గర నుంచి తెచ్చింది ఏదైనా నీళ్లు పోసినా స్వస్థత రాదు. ప్రార్థన స్వస్థత పరుస్తుంది. నూనె రాయటం అనేటువంటి పద్ధతి పరిశుద్ధ గ్రంథంలో ప్రతిసారి చెప్పబడినటువంటి ఒక లేఖన క్రమం. దైవ సంబంధమైన ఇజ్రాయేలీల మధ్యలో దైవ సంబంధమైన లేవీయుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక అభిషేకపు క్రమం. మీరు ఒకసారి చూద్దాము, మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో జరిగిన ఒక సంఘటన గురించి ఇక్కడ మనం చూస్తాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 13వ వచనం, మార్క్ గోస్పెల్ 60:30, ఆయన చెప్పాడు, అనేక దయ్యములను వెళ్ళగొట్టొచ్చు. అంటే ప్రకటించేటప్పుడు ఏం చెప్పాలట? మార్మన్ స్పందనలను ప్రకటించమని చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు, అనేక దయ్యాలను వెళ్ళగొట్టొచ్చు, నూనె రాసి అనేక రోగులను, అనేకులకు రోగులను స్వస్థపరచుచుండేది. వాళ్ళు చేశారు ఆ పని, ప్రభువు చెప్పిన పని వాళ్ళు చేశారు. వాళ్ళు చేశారని పనిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం చేశారు? వాళ్ళందరికీ కూడా నూనె రాసి ప్రార్థన చేస్తూ స్వస్థతలు ఇచ్చుకుంటారు. ఇదే క్రమాన్ని ఇక్కడ యేసుప్రభు చెప్పాడు. అంతేగాని నూనె బాటిల్ యేసుప్రభు అమలాక కాదు. అక్కడ మీరు ఐదుగురు బుద్ధి కలిగిన కన్యలు గురించి ఉపమానం చెప్పేటప్పుడు వాళ్ళు నూనె సిద్ధులలో కొంచెం ముందే దాచుకున్నారనే విషయం చెప్పాడు కదా. ముందే దాచుకున్నారు అనే విషయం కూడా చెప్పినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క యేసుప్రభు బ్యాచ్ అంతా కూడా శిష్యులు 12 మంది బ్యాచ్, ఆ తర్వాత వచ్చిన 50 మంది 60 మంది ఎంతమంది లెక్కలేసుకున్న బ్యాచ్ నూనె బాటిల్ అమ్ముకునేవాళ్ళు కదా. నూనె బాటిల్ పట్టుకెళ్ళి ఊరని తిప్పేవారు కదా. ఇది యేసుప్రభు బాటిలు, ఇది గచ్చమనే నూనె, ఇది బెత్సదా నూనె, ఇది పలానా కఫర్నహోమ్ నూనె అని అమ్ముకునేవాళ్ళు కదా. అన్ని చోట్ల గానుగులు ఉన్నాయి, అన్ని చోట్ల ద్రాక్ష తోటలు ఉన్నాయి, అన్ని చోట్ల ఆ ప్రదేశంలో ఒలివ్ తోటలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వాడేది కొబ్బరి నూనె కాదు, ఓన్లీ ఒలివ్ నూనె వాడేవారు. అక్కడ ఉండేది అదే, ఏ ఊర్లో ఉంటే ఆ నూనె తింటాం. ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ పామాయిల్ పండుతుంది, పామాయిల్ తింటాం. సన్ఫ్లవర్ దొరుకుతుంది, సన్ఫ్లవర్ ఆయిల్ తింటాం. వేరుశనగలు దొరుకుతాయి, వేరుశనగ నూనె తింటాం. నువ్వులు దొరుకుతాయి, నువ్వుల నూనె తింటాం. వాళ్ళు అక్కడ కేరళకి వెళ్తే కొబ్బరికాయ దొరుకుతుంది, కొబ్బరి నూనె తింటారు. ఎరుసలేంలో ఆ ప్రాంతం అంతట్లో కూడా ఒలివ్ కాయలు దొరుకుతాయి, వాటి నుంచి నూనె తీస్తారు, ఆ నూనెను వాళ్ళు తీసుకుంటారు. అంతే, ఇక్కడ నూనెలో ప్రత్యేకత ఏం లేదు. ఈరోజు దుష్ట, మరి ఇంకొక విధంగా చెప్పాలంటే దురదృష్టకరమైన క్రైస్తవ సంఘం ఎక్కడ మోసపోయిందంటే నూనె బాటిల్ మీద స్టిక్కర్లు అంటించుకుని ఎయిడ్స్కి ప్రత్యేకమైన నూనె అంట. అది తెలుసా మీకు? హెచ్ఐవికి ప్రత్యేకమైన నూనె, ఒళ్ళు నొప్పులకు ప్రత్యేకమైన నూనె. ఇదేమన్నా ఆయుర్వేద కొట్టండే పాస్టర్ గారు ఇల్లా, లేకపోతే దేవుని మందిరమా? దేవుని మందిరాన్ని వ్యాపారశాలగా చేయకండిరా బాబు అంటే ఈ నూనె బాటిల్లు, కర్చీఫ్లు, తుండుగుడ్లతోనే విపరీతమైన వ్యాపారశాలు చేస్తున్నారు. ఇది క్రమం కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సంఘంలో పెద్దలు ఎవరైతే విశ్వాసహితమైనటువంటి, నిరీక్షణ కలిగినటువంటి, భయము కలిగినటువంటి, వాక్యము మీద అధికారం కలిగినటువంటి, సేవకుని చేత పంపబడినటువంటి పెద్దలు ఉండాలి. వాళ్ళు ఒకవేళ లేరనుకోండి, అంటే సంఘం ఇంకా ఆ స్థాయికి రాలేదనుకోండి, దాన్ని తీసుకుని వచ్చేంత వరకు ఎవరు చేసినా ప్రాబ్లం లేదు. అయితే ఇది దైవికమైనటువంటి క్రమం. అలాగే మార్క్స్ వర్త్లోనే ఇంకొక ఉదాహరణ 16 అధ్యాయం, అంటే ఆఖరి అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యేసుప్రభు వారే ప్రజలందరి కొరకు చెప్పినటువంటి ఒక ఉపమానంలో మా ఎండింగ్ వర్డ్స్లో కూడా ఆయన ఒక మాట చెప్తాడు. 16 అధ్యాయంలో మార్క్స్ వర్త్లో ఇక్కడ చూసారా, విశ్రాంతి మొదటి వచనం, విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్ధలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. ఎందుకు తీసుకొచ్చారు నూనె? సుగంధ ద్రవ్యాలలో ప్రత్యేకమైనది నూనె, దానిలో మిగిలినవన్నీ ఉంటాయి. ఆయనకి ఎందుకు పూయాలని వచ్చారు? చెప్పిన విషయం ఇదేం పెద్ద మర్మమేం కాదు. గాయం వచ్చిన వెంటనే నూనె పోసి కట్లు కట్టడం అనేది ఒక క్రమం. యేసు ప్రభుని ఊరేగించుకుంటూ తీసుకెళ్ళినప్పుడు గడ్డం పీకడం దగ్గర నుంచి ఒంటి మీద తన్నిన గుద్దుల వరకు, వెనక జుట్టు పీకిన దగ్గర నుంచి కొరడాలతో చబరం చీలినంత వరకు, పొడిచినటువంటి సోలం దగ్గర నుంచి కొట్టిన మేకుల వరకు అన్ని భాగాలు పైనుంచి కిందకంతా పచ్చడి పచ్చడిగా దున్నేశారు. నేలను దున్నట్టు దున్నేశారంట, చాళ్ళుగా దున్నేశారని చెప్తుంది బైబిల్. అలాంటి సొగసైనను సురూపమైన లేకుండా ఆయన శరీరాన్ని దున్నేసిన శరీరాన్ని ఆయన లెగుస్తాడన్నాడంటే చచ్చిపోయాడు, ప్రాణం పోయింది, ప్రాణంతో లెగుస్తాడు. లేచిన తర్వాత ఆయన గాయాలు ఉండిపోతాయి. 3 రోజుల్లో గాయాలు ఏం తగ్గవు కదా. ఆ గాయాలు నూనె పోసి కట్లు కడదామని వీళ్ళు అవన్నీ తీసుకొచ్చారు. ఆయన శవానికి పీటానికి కాదు, ఆయన చనిపోయి తిరిగి లెగుస్తాడని నమ్మకం ఉంటే వాళ్ళు వచ్చారు ఆ 3 రోజులు. లేకపోతే ఎక్కడ శవం 3 రోజులు సమాధి తలుపు తీసి లోపలికి దూరటం అలాంటి ఏం లేదు. వాళ్ళు మంచి విశ్వాసంతో వచ్చారు. అంటే గాయములు కట్టు కట్టడానికి, గాయములు మాంచడానికి, బలహీనతను స్వస్థపరచడానికి నూనె పోయటం అనేది ఇజ్రాయేల్ ప్రజల యొక్క క్రమమైన పద్ధతి. అదే క్రమాన్ని నూనె రాసి ప్రార్థన చేయండి అని యేసుప్రభు సొంత తమ్ముడు, చిన్న తమ్ముడు యాకోబు చెప్పాడు. ఇది ఇంట్లో ఉండి అందరూ చేసే పనే. అయితే నూనె రాయటం ద్వారా స్వస్థత కాదు, ప్రార్థన చేయడం ద్వారా సంపూర్ణమైన స్వస్థత వస్తుంది అన్నది ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన అండర్లైన్ పాయింట్. రైట్, లెట్ మీ కమ్ టు ఇష్యూ కదా. ఇక్కడ గాయాల విషయంలో ఆయిల్ రాయటం అనేది ప్రతిసారి పద్ధతి. మీరు మంచి సమరయుడి దగ్గర కూడా లూకాసువార్త 10 అధ్యాయంలో మనం చూస్తాం. లూకాసువార్తలో 10వ అధ్యాయంలో ఇది ఎక్కడది 30 తర్వాత అనుకుంటా వస్తుంది, అది 34 10వ అధ్యాయంలో 34. అతని మీద జాలిపడి ఆ సమరయుడు ప్రయాణమైపోవచ్చు, ఆ పడి ఉన్న చోటకు వచ్చి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనంలోకి. ఎందుకు నూనె రాయాలంటే నూనె గాయమును మీద ఒక లేయర్ కింద ఫామ్ అయ్యి, గ్రీజ్ కింద ఫామ్ అయ్యి బ్యాక్టీరియాను లోపలికి వెళ్ళనివ్వకుండా చక్కగా హీలింగ్ తొందరగా రావడానికి ఉపయోగపడుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి క్రమం. ఈరోజు అనేకమైన పరిస్థితుల్లో ఆ విషయాలు రాయబడినాయి. ఈ గాయాల విషయంలో ప్రతి సందర్భంలో కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి పనిని ముఖ్యంగా 2 విషయాలు చెప్పి తర్వాత మీకు ఒక 20 పాయింట్లు చెప్తున్నాను. స్వస్థత కొరకు దయచేసి మీరు హీలింగ్ ప్రేయర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఏవేవో చేయమాకండి. హీలింగ్ అనేటువంటి పేరు మీద డబ్బులు పుచ్చుకునే వాడి దగ్గరికి వెళ్ళమాకండి. నేర్చుకుని దేవుని వాక్యములో ఉన్నటువంటి దానిని ప్రాక్టీస్ చేసి క్రైస్తవ విశ్వాస జీవితము జయ జీవితం, అది విక్టోరియస్ లైఫ్, ఆ లైఫ్కి మిమ్మల్ని మీరు రెడీ అవ్వండి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటో చెప్తున్నాను చూడండి, మీరు మొట్టమొదటిది ఏంటంటే ఆ విషయంలో సందేహించకుండా అల్ప విశ్వాసం లేకుండా అడగడం నేర్చుకోండి. స్వస్థతకు నేను ప్రార్థన చేస్తే వస్తుందా, నేను రాత్రి సినిమా చూశాను, నేను రాత్రి నేను అలా అబద్ధమాడాను, నేను రాత్రి మా ఈ మగుడు పిల్లలు దెబ్బలాడుకున్నావు, ఇప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేస్తే వస్తుందా? నాయన, ప్రార్థన చేస్తున్నటువంటి నీ పరిశుద్ధమైన మీద దేవుని ఆధారపడడు, ప్రార్థన చేస్తున్న విశ్వాసము మీద ఆధారపడతాడు. సో నువ్వు విశ్వాస సంబంధమైనటువంటి దేవునితో నువ్వు ప్రార్థన చేసే అనుభవానికి నువ్వు రాగలిగితే నీ జీవితంలో అనుమానం లేకుండా క్రైస్తవ క్రమంలో దేవుని క్రమంలో పరిపూర్ణతలకు నువ్వు రాగలుగుతావు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అల్ప సందేహం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని ఉపమానాలు మనకు చెప్పాయి. మీకు ఇంకా ఎవరికైనా వాక్యం గురించి ప్రత్యక్షత కావాలంటే బైబిల్ లేఖనాన్ని బాగా తరచుగా చదువుతూ ఎందుకు ఆ పరిస్థితులను మీరు ఎదురు చూడాలి. 20వ వచనం 17వ అధ్యాయంలో 20వ వచనంలో అన్నాడు, మేమెందుకు ఆ దయ్యాన్ని వదలగొట్టలేకపోయాము శిష్యులు అడిగినప్పుడు ఆయన అన్నాడు, మీ అల్ప విశ్వాసము చేతనే అన్నాడు. ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళిపోద్దని చెప్పేటప్పుడు అల్ప విశ్వాసం అంటే దేవునితో మీరు అడిగేటప్పుడు కొండను కదిలించడానికి నీకేం కావాలంటే బలం కాదు, కావాల్సింది ఆవగించంత విశ్వాసం. కాబట్టి నువ్వెంత బలవంతుడు అన్నది ఇంపార్టెంట్ కాదు, నీకెంత వాక్యం తెలుసా అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని మీద అనుమానం లేకుండా, అపనమ్మకం లేకుండా, అల్పం లేకుండా విశ్వాసంతో అడగడం, అది మొదటి గుర్తుపెట్టుకో స్వస్థతకి. రెండవది ఏంటంటే మార్క్స్ వార్తలో 9వ అధ్యాయం 23వ వచనం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడు కూడా పర్మనెంట్గా వాడేటువంటి ట్రీట్మెంట్ వర్డ్ అండి. 9:23 మార్క్స్ వార్త ఏమంటాడంటే 23వ వచనం, అందుకు యేసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మడం నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం. ఏంటి నమ్మడం? నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థదనా, నువ్వు మన ప్రార్థన చేసే గట్ట లేచరేనా, నువ్వు ప్రార్థన చేయడానికి ఏదో వాక్యం చెప్పావు కాబట్టి వాళ్ళకి హీలింగ్ వచ్చిందనా? అది కాదు. నమ్ముట నీ వలననైతే నమ్ముచున్నవానికి, అంటే నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన కూడా దేవుడు విని, పాపిగా ఉన్నా నా ప్రార్థన దేవుడు విని, నా ప్రార్థనకు యేసుక్రీస్తు నమ్ముచున్నవాడు, నమ్ముతున్నది నే ప్రార్థన చేస్తున్న నమ్ముట నా వలన అయితే నమ్ముచున్నవాడు, ఎవరిని నమ్ముచున్నాను? యేసుక్రీస్తు చేయగలడని నమ్ముతున్నాను. ఆ యేసుక్రీస్తు చేయగలడని వానికి అని నువ్వు నమ్మితే అది సాధ్యమవుతుంది. సో అపనమ్మకం ఉండద్దు, నువ్వు యేసు మీద లక్ష్యముంచి నమ్మకంగా ప్రార్థన చేయి. చాలామంది ఏం ప్రార్థన చేస్తారంటే కొంతమంది చేసేటువంటి ప్రార్థనలు చాలా భయంకరంగా ఉంటాయి. వాళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రార్థన ఇక్కడే ఉంటుంది. ఎలా ఉంటుందో చెప్పనా? వాళ్ళు అంటారు, ఇదిగో మొన్న మా పాస్టర్ గారు వదలగొట్టారా, యేసునామంలో దయ్యం వదలగొట్టారా, ఇదిగో మా పాస్టర్ గారు ఎలా చేశారు నేను అలాగే చెప్తున్నాను, ఇదిగో మా పాస్టర్ గారిని గుర్తుపెట్టుకుని చేస్తున్నాను, మా పాస్టర్ గారు మా ముందు ఉన్నారు, ఇదిగో యేసునామంలో వెళ్ళిపో అన్నావు అనుకో, పాస్టర్ ఎవడు, నువ్వెవడో, నువ్వెవడు నమ్ముతున్నావు నీకు అర్థం కావాలి. అందుకే ఏ పేర్లు వాడద్దు, రైట్? ఇప్పుడు నేను మీకు నమ్ముట యేసుక్రీస్తు చేస్తాడని అనుమానం లేకుండా, అపనమ్మకం లేకుండా నమ్మండి. మీరు చేస్తున్న ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్తుంది, దేవునికి సమాధానం ఇస్తాడని పూర్తి విశ్వాసంతో, అపనమ్మకం లేకుండా, అవిశ్వాసం లేకుండా చేయండి. దిస్ ఇస్ గుడ్ ఇనఫ్, అంతే. సో మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తున్నాను. ఈ పాయింట్స్ అన్నింటినీ మీరు చాలా జాగ్రత్తగా విషయాలు తీసుకున్నట్లయితే మీ జీవితంలో స్వస్థత కొరకు మీరు అన్ని విషయాలను ఆపరేట్ చేయొచ్చు. ఎట్లాంటి స్వస్థతలో మొదటి మీరు చెప్తున్నాను. మొదటిగా, ఎప్పుడైనా మీరు ఏదైనా వ్యాధి దగ్గరికి వెళ్తే, బలహీనత కలిగి ఉండేటప్పుడు మీరు ఆ ప్రదేశంలోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీరు నమ్మాల్సిన విషయం ఏంటంటే, ఆ వ్యాధి అని నీకేమైనా తెలిస్తే, బలహీనత అని నీకేదైనా తెలిస్తే, రోగము అని నీకేమైనా తెలిస్తే, తెగులు అని నీకేమైనా తెలిస్తే, దానిని గద్దించండి. యు జస్ట్ క్యాష్ దెమ్ అవుట్. యేసు ప్రభు వారు చేసిన ప్రతి పనిలో దాన్ని గద్దించడం వరకే ఆయన చేసిన పని. మనం ఇంకే పనులు చేయమాకండి. మీతో మీరు ఆత్మవిశ్వాసం పనిచేది హీలింగ్స్కి ప్రత్యేకించి ఎప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే గద్దించండి. యేసు ఒకవేళ జ్వరమే అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు నామంలో ఆయన నీలో ఉన్నటువంటి జ్వరమా బయటకు పో, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, ఆరోగ్యవంతమైన ఈ శరీరాన్ని అనారోగ్యమైనటువంటి క్రిములు పట్టుకున్నాయి కదా, ఆ పట్టుకున్నటువంటి క్రిములను యేసు నామంలో ఆరోగ్యవంతమైన శరీరాన్ని విడిచిపెట్టి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది మాత్రమే చెప్పండి. మరికొంతమంది ఏం చెప్తారు తెలుసా, యేసునామంలో వెళ్ళిపోమ్మ, జ్వరం వెళ్ళిపోమ్మ, ఈ కడుపు నొప్పి వెళ్ళిపోమ్మ, తలనొప్పి వెళ్ళిపోమ్మ, బతిని అడగండి దాన్ని. యూ షుడ్ కాస్ట్ గద్దించమని చెప్తుంది, గద్దించండి. మరికొంతమంది ఏం చేస్తాడు, యేసునామంలో జ్వరమాన్ని నువ్వు బంధిస్తున్నానా, నువ్వెవడో బంధించడానికి నీకే అధికారం ఉందని బంధిస్తున్నావు? అసలు నువ్వు బంధించడం అంటే అర్థం ఏంటో తెలుసా? సాతానుని యేసునామంలో దయ్యమా బంధిస్తున్నాను, సాతానా బంధిస్తున్నాను, రోగం ఉన్నాయి బంధిస్తున్నాను. అస్సలు అలాంటి పిచ్చ టెక్నిక్లు ఏం చేయమాకండి. ఎందుకంటే సాతానుకి బంధించే అధికారము త్వరలో రానున్న యేసుక్రీస్తు వారికి గొర్రెపిల్లకు మాత్రమే అధికారం ఇవ్వబడింది. అప్పుడు ఆయన 1000 ఏళ్ళు దాన్ని బంధిస్తాడు, దాని దూతలందరూ బిలంలో తొయబడతారు, అప్పుడు దాని అధికారము న్యూట్రలైజ్ అయిపోతుంది, ఏమీ చేయలేదు. అందువలన మనము నీతి సమాధానాలు కలిగిన రాజ్యంలో ఉంటాం. ఆయన రాకమునుపే ఆయనకు అధికారం లేకుండా మధ్యలో మీరెవరండి బంధించేటానికి? బంధించారంటే ఏమవుతుందో చెప్పనా? ఏసునామలో జ్వరమా నిన్ను బంధిస్తున్నానని అనుకో, ఆ బాడీలో ఫిక్స్ అయిపోద్ది. ఇక నువ్వు కాదు, డాక్టర్ కాదు, ఎవడు చేసినా వెళ్దావు. ఎందుకు? నువ్వు విశ్వాసంతో పలికిస్తావు, బంధించేసావు. అలాంటి బంధించేటువంటి ప్రార్థనలు ఎప్పుడు కూడా చేయకండి. బతిమాలొద్దు, దాన్ని గద్దించండి, దాన్ని వెళ్ళిపోమని చెప్పండి. రైట్. ఇక్కడ వ్యాధి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయంలో కూడా మనం ఒక క్రమాన్ని అర్థం చేసుకోవాలి. వ్యాధి ఎప్పుడు కూడా నాలుగు రకాలుగా వస్తుంది. ముందు మీరు వెళ్ళినటువంటి వ్యక్తి, అందుకే చెప్తున్నాడు పెద్దలను పంపించండి అని అంటే వాళ్ళు కొంచెం అనుభవం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, దాని మీద నిర్ణయం తీసుకోవటానికి ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా దాని విషయంలో దేవుని నడిపింపు తీసుకుంటారు, అందుకు అవసరం. అయితే ఏంటంటే మొట్టమొదటిగా కొన్ని రకాల వ్యాధులు దేవుని మహిమ కొరకు వస్తాయి. ఒక గుడ్డివాడిని, పుట్టుగుడ్డివాడిని పిలిచి ప్రభు అడిగాడు కదా, వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రభు చెప్పాడు కదా ఎందుకు వచ్చింది అని అంటే ఈ దేవుని మహిమ కొరకు. సమ్ డిసీజెస్ దేవుని సన్నిధిని వెతుక్కోవడానికి. మీకు తెలుసా ఎక్కువ మందికి యేసుప్రభు ప్రత్యక్షమైనటువంటి రక్షణానుభవం కలిగింది ఎక్కడో తెలుసా? హాస్పిటల్స్లో. ఎందుకు? రోగి అయి శరీరం అచేతనమై ప్రాణము ఆత్మ ఎవరైతే ఇచ్చారో ఆ ఆత్మ దగ్గరకు ప్రాణం గొడపెడితే ఆ ఆత్మలో ఉన్నటువంటి ప్రాణ్యము కలిగిన ఆత్మను దేవుని ఆత్మ సంధించటం. అందుకే హాస్పిటల్లో నాకు వెలుగు వచ్చిందండి, బెడ్ మీదకి వెళ్ళి లైటింగ్ వచ్చిందండి, దేవదూత వచ్చి ట్యాబ్లెట్ ఇచ్చిందండి, తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చారండి, ఎవరో ఇద్దరు అలా అనిపించారండి, వాళ్ళు ముట్టినట్టు అనండి, తాకినట్టు అయిందండి, ఇవన్నీ ఎలా వచ్చాయి హాస్పిటల్లో? అందుకే బలహీనత అనేటప్పుడు మంచం మీద పడినప్పుడు రోగిని స్వస్థపరచడం దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుని మహిమ కొరకు వస్తాయి. రెండవది, సాతాను తన బలాన్ని ప్రదర్శించడానికి వాడుకుంటాడు రోగాన్ని. సాతాను నీ శరీరాన్ని వాడుకుని వాడి బలాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అంటే వాడి బలం ఏంటి? ప్రాణమును కృంగజేయట లేక ప్రాణమును తీసేయటం, అలా తీసేయటానికి ప్రయత్నం చేస్తాడు కొన్నిసార్లు. కొన్నిసార్లు ఏంటంటే పాపము వలన నీకు వ్యాధి లేక రోగము ఎక్కువైపోతుంటుంది. మరి చాలా కారణాలున్నాయి, నేను అన్ని కారణాలు చెప్పను. కారణం ఏదైనా నీకు స్వస్థత మీద ఫోకస్ చేద్దాం. నాలుగోది, అవిధేయత. వ్యక్తిలో ఏమైనా అవిధేయత ఉంటే. ఈ నాలుగు మెయిన్ ఎందుకు చెప్పానంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఆ రోగముకు మధ్యలో నువ్వు నిలబడి దేవుని స్థానం తీసుకుంటున్నావు కాబట్టి ఈ నాలుగింటిని కన్సిడర్ చేయి. ప్రభువా, ఎక్కడైనా సరే ఈ వ్యాధి నీ మహిమ కొరకు వచ్చినట్లయితే దీన్ని కొనసాగించి అని చెప్పి ప్రార్థన చేయండి. ఒకవేళ సాతాను దీని మీద బలం ప్రదర్శిస్తున్నాడంటే యేసునామంలో దాన్ని గద్దిస్తున్నానని చెప్పు. ప్రభు, ఏదైనా బలహీనత నా సహోదరుడి విషయంలో పాపం ఏమైనా ఉంటే అని చెప్పడానికి, అవిధేయతకు నువ్వు పశ్చాత్తాపడటానికి. రైట్. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే వారికి ఎప్పుడు నువ్వు స్వస్థత ప్రార్థన చేయాల్సిన ముందు గుర్తుపెట్టుకోవాల్సిందంటే నీకు హీలింగ్ గిఫ్ట్ ఉందన్నది కాదు, ఆయన పొందిన దెబ్బల చేత గాయముల ద్వారా మనము స్వస్థత పొందాము. ఇదే వాక్యం అండి. ప్రభువా, కుమారుడైన క్రీస్తు మా కొరకు, మా పాపముల కొరకు, మా అతిక్రమల కొరకు, మా బలహీనత కొరకు, మా రోగముల కొరకు, మా వ్యసనాల కొరకు రక్తం కార్చాడు. ఆయన ఆ రకమైనటువంటి దెబ్బలు పొందడం ద్వారా మాకు స్వస్థత ఉందని బైబిల్ చెప్పింది, వాక్యం చెప్పింది, ప్రభువు చెప్పాడు. ఆ మాటను బట్టి నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతను మనం వార్నింగ్ చేయాలి. వ్యాధి అనేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ జర్మ్, ఒక క్రిమి, ఒక అది వైరస్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు, దానిలో జీవం ఉంది, దానిలో ప్రాణం లేదు, జీవం ఉంది. ఆ జీవముతో కదులుతున్న దానిని మనము మాట్లాడుతున్నాం, ఆ వ్యాధికి గతిస్తున్నాం. వ్యాధి యొక్క బలహీనత కలిగించే క్రిములను మనం ఈ విషయం గుర్తు చేస్తున్నాం. యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా కాచిన రక్తంలో మాకు సంపూర్ణమైన స్వస్థత ఉంది, నువ్వు పో అని చెప్తున్నాం. మూడవది ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వబడిన వరము అని కూడా గుర్తు చేయాలి. దానికి ఇది నా గొప్పతనాన్ని బట్టో నా నీతిని బట్టో దేవుడు నాకు ఇవ్వలేదు, ఇది పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఇవ్వబడిన గిఫ్ట్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వస్థపరచు వరములలో ఉన్నటువంటి సంపూర్ణతను నేను గద్దిస్తున్నాను. యూ షుడ్ ఆల్వేస్ రికగ్నైజ్ దట్ ఈస్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే స్వస్థపరచే వరం ఆపరేట్ చేయబడుతుంది. మనిషి ఎంత విశ్వాసంతో కలిగినప్పటికీ కూడా వితౌట్ ద హోలీ స్పిరిట్ గాడ్ వాంట్ లిజన్ యువర్ ప్రేయర్స్, నీ ప్రార్థన వినడు. నువ్వు పరిశుద్ధాత్మను నమ్మని వాడవైతే నువ్వు ఖచ్చితంగా స్వస్థవరాలు లేవనే చెప్పేస్తావు. స్వస్థవరాలు ఉన్నాయి అని నమ్మితే పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు అనే విషయం కూడా నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశ్యానుసారమైనటువంటి స్వస్థతల విషయంలో యేసుక్రీస్తు వారి యొక్క మాట ప్రామాణికం. అంతేకాని అపొస్తల కార్యాల కాలంలో నిలిచిపోయి ఇప్పుడు మనం స్వస్థలు చేయకూడదు, చేస్తుందంత బోగస్, వీళ్ళంతా తప్పుడు పాస్టర్లు, ఇలాంటి విషయాలకి వితర్కాలకి వెళ్ళకండి. నీ విశ్వాసాన్ని బట్టి నీ ఇంట్లో నువ్వు ఏ టైంలోనైనా ఆపరేట్ చేయొచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ వరము ఆయన కృపను బట్టి ఇవ్వబడింది అనే విషయం గుర్తుపెట్టండి. ఇది కృపను బట్టి, అంతేగాని నీ అధికారాన్ని కానీ, చదువును కానీ, నీ ఎక్స్పీరియన్స్ కానీ, లేక నీకు బైబిల్ పాటలు బాగా పాడతావని కానీ, వీటిని బట్టి దేవుడు ఎప్పుడు నీతో పనిచేయడు. ఇది గుర్తుపెట్టుకోండి. మూడో విషయం అది. నాలుగో విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే నాలుగో విషయం ఇప్పుడు నువ్వు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కుమారుని విధేయత ద్వారా బంధకాలన్నిటికీ విడుదల ఉంది అని నమ్ము. నీలో అవిధేయత ఉంది కానీ కుమారుడిలో అవిధేయత లేదు కదా. అంటే మన బదులు మన తప్పుకి మన శక్తి మన బలహీనతకు మన రోగానికి మన వ్యసనానికి మన పాపానికి శిక్ష ఏంటి? ఒక బలి పశువు. ఇప్పుడు బలి పశువు లేదు, బలులన్నీ నిలిపేయబడ్డాయి. మరేముంది మిగిలింది? యేసుక్రీస్తు అనేటువంటి గొర్రెపిల్ల మన కొరకు మన బదులు మన స్థానంలో చిందించింది రక్తం. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కుమారుని యొక్క విధేయత మనకు స్వస్థతకు అధికారం. మళ్ళీ చెప్తున్నాను, కుమారుని యొక్క విధేయత స్వస్థత పొందుకోవడానికి మనకి ఒక అధికారం. సో ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టాల్సింది ఏంటంటే, కుమారుని యొక్క విధేయతను బట్టి నా ప్రభు అయినటువంటి కుమారుడైన క్రీస్తు తండ్రి తన కుమారుని ద్వారా మన దగ్గరకు పంపించినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు యొక్క విధేయత ద్వారా నాకు స్వస్థత ఉంది, బంధకాల నుంచి విడుదలను గద్దించాలి, అది నమ్మి మీరు గద్దించాలి. ఇది నాలుగో విషయం. ఐదో విషయం ఏంటంటే, దేవుని మాట ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి, సకల విధములైనటువంటి ప్రతి రోగం మీద దేవుడు ప్రతి క్రైస్తవుడికి అధికారం ఇచ్చేశాడు. ఎవ్రీబడీ ఈజ్ హ్యావింగ్ ద రైట్. అయితే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఆ వ్యాధి యొక్క బలహీనతను చూసి కానీ తీవ్రతను చూసి కానీ నువ్వు భయపడ్డావంటే స్వస్థత రాదు. అపనమ్మకం వచ్చిందంటే నువ్వు ఎంత గొర్రెలు పెట్టి ప్రార్థన చేసినా రాదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. దానికి మధ్యలో బేస్ నూనె. అందుకే అది అభిషేకించబడినటువంటి విశ్వాసంతో మనం ఆ పని చేసి ఈ పని చేయటం ద్వారా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నావు. నువ్వు ప్రార్థన చేయటం ద్వారానే అద్భుతం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి రోగంపై దేవుడు తన అధికారం ఇచ్చాడనే విషయం, నువ్వు దేవుని యొక్క వాక్యములో ఉన్న దానిని నువ్వు చదివావు అనే విషయం నువ్వు నమ్మాలి. అందుకే ఆయన అంటాడు, మార్క్స్ వార్తలో ఆకరాధ్యాయులు అంటాడు, ప్రతి విధమైన రోగులను మీరు స్వస్థపరచండి, ప్రతి దయ్యాన్ని వెళ్ళగొట్టండి, మీకు ఆ సర్వము అధికారం ఇవ్వబడిందని చెప్తున్నాడంటే నువ్వు ఆ విషయాన్ని మెన్షన్ చేయాలి. ఇదిగో నేను ఇక్కడ చదివాను, బైబిల్లో ఈ మాట ఉంది, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు అనే విషయంలో ఆ మాట ఉంది, కాబట్టి ఆ మాటను బట్టి చేతులు ఇచ్చినప్పుడు స్వస్థపరచబడాలని నేను నమ్ముతున్నానని చెప్పాలి. బేసిక్గా ఏంటంటే, నాకు స్వస్థతల విషయంలో నాకు కూడా తెలియదండి. ఇది బిగినింగ్ ఆఫ్ మై మినిస్ట్రీలో ఒక సందర్భంలో హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు ఒక ఆయన నన్ను పిలిచి, మీరు పాస్ గారు అని అడిగాడు. నేను ఆ రోజు ఎందుకు వైట్ షర్టు బ్లూ ప్యాంటు, నా చేతిలో ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ ఉంది, నా ఆఫీస్ నుంచి వెళ్ళాను, మా ఒక ఫ్రెండ్ని విజిట్ చేయండి. కావాలంటే పాస్ గారా అని అంటే, ఎందుకు పాస్ గారు అని అడిగాడు చెప్పనా, నాకు ఇక్కడ యేసు రక్షించడానికి చిన్న బ్యాడ్ పెట్టుకుని ఉండండి. నా పాత వాటిలో కంపల్సరీగా ఈ బ్యాడ్జ్ ఉండేది. ఉద్యోగం చేసేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళంటే వాళ్ళు జీసస్ సేవ్స్ అని యేసు రక్షణ అని చిన్న బోర్డు ఉండేది, అది చూసి వాళ్ళకి డైరెక్ట్ గోస్పల్ కదా అని చెప్పి అప్పుడు వెళ్ళేవాడిని. సో అది పెట్టుకున్నప్పుడు ఆయన మీరు పాస్ గారా అని అడిగాడు. ఎలాగే అడిగాడు కదా సార్, ఊ అంటే పోయేది కదా సార్, నా అవును సార్ అన్నట్టే. ఒకసారి లోపలికి రండి అన్నాడు, వెళ్ళాను. ఈ పేషెంట్ కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఏంటి నన్ను అనుసరించడానికి పాస్టర్ గారు అంటే ఎందుకో అనుకున్నాను, ఇప్పుడు నన్ను ప్రార్థన చేయమన్నాడు. సరే ఏమైంది సార్ అన్నాడు. అంటే అంటే సమ్ కిడ్నీ ప్రాబ్లం అండి, చాలా సఫర్ అవుతున్నారు 2 డేస్ నుంచి, ఆ స్టోన్ కిందకి రావటం జస్ట్ ప్రే చేయండి అంటే సరే సార్ అని చెప్పేసి వెంటనే అక్కడ ప్రేయర్ ఆయిల్ బాటిల్ కనపడితే ఆ బాటిల్ క్రిస్టియన్సీ వాళ్ళు, అందుకని ఆయన అడిగాడు నూనె ఇలా తీసుకోమని చెప్పేసి అతను తల మీద ఇలా చిన్న పెట్టేసి యేసు నామములో నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను. అంతే, ఏం చేయలే. ప్రార్థన చేయగానే ఆ పిల్లడు అన్నాడు, సార్ యూరిన్ వస్తుంది సార్ అన్నాడు. ఒక్క నిమిషం ఉండి ఆమెను చెప్పేస్తానని చెప్పి ఆమెను అన్నాను. వెళ్ళిపోబు యూరిన్పోయాడు, టక్కన అలా పోసుకుని బయటకు వచ్చి కూర్చుని అమ్మయ్యా అన్నాడు. డాక్టర్ గారు అక్కడే ఉన్నారు. ఏమైందండి అని అంటే, సార్ ప్రార్థన చేశారు కదా, ఆడి కిడ్నీలో స్టోన్ పడిపోయింది సార్ అని. ఆడు వెళ్ళి లోపలికి వెళ్ళి అది కడిగేసి తీసుకొచ్చాడు. సార్ ఇదిగోండి సార్, స్టోన్ వచ్చేసింది సార్ అని. ఇంక డిశ్చార్జ్ అయిపోయింది, వెళ్ళిపోండి సార్ పర్లేదు, మీరు బిల్ కట్టేసి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. నేను ఆశ్చర్యపోతే, నేను వచ్చింది ఆ పేషెంట్ కోసం కాదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నేను వేరే పేషెంట్ దగ్గరికి వస్తే ఆ వెయిట్ డాక్టర్ రౌండ్స్ అవుతున్నాయని బయట నుంచో పెడితే నేను ఆ వరండాలో నుంచి ఉంటే ఆ డాక్టర్ నన్ను పిలిచి ఈయనకి ప్రార్థన చేయమన్నాడు. విశ్వాసంతో ప్రార్థన అయిపోయింది. నాకు అప్పటికి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, రోగములపై అధికారం ఇచ్చినటువంటి, అప్పటికే మార్క్స్ వార్తలో ఆఖరి వచనం నాకు తెలుసు కాబట్టి ఆ వచనాన్ని ఆపరేట్ చేశాను. నాకు ఇక్కడ ఫెయిత్ లేదు, నూనె లేదు, నా మీద నూనె పోసిన పాస్టర్గా పంపలేదు. బేసిక్ సింపుల్ ప్రిన్సిపల్స్ని మీరు ఆపరేట్ చేయగలిగి వాక్యాన్ని నమ్మగలిగితే స్వస్థత ఆటోమేటిక్గా వస్తుంది. ఇది విషయం చెప్పడానికి చెప్పాను నేను. ఆరో విషయం, చెయ్యలు వెయ్యాలా వద్దా అనే విషయంలో మనకు కొంచెం కలవరం ఉంటుంది. ఇప్పుడే చెప్పానుగా 16:18 ఉంటుంది, మరణకరమైన తాగిన తర్వాత రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు స్వస్థత వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పాను. స్వస్థత రావడానికి నువ్వు హ్యాండ్స్ పెట్టాలా వద్దా, ఇక్కడ ఏంటంటే భయం మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నువ్వు పెడితే అందరికి ఉన్న అనుమానం ఏంటి తెలుసా, మనం పెట్టామనుకోండి ఆ రోగం మనకు వచ్చేది, ఆ దయ్యము పట్టినోడిని పట్టుకున్నాం అనుకోండి అది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ వస్తుంది రాదు, నేను రెండు విషయాలు చెప్తున్నాను, వస్తుంది రెండో విషయం రాదు. నేను మళ్ళీ చెప్పనా, చేతులు వేస్తే ఆ జబ్బు నీకు వస్తుంది, రెండో విషయం చెప్పనా, చేతులు వేసినా ఆ జబ్బు నీకు రాదు. ఏదో నువ్వే తెలుసుకో, ఇంక నీకు అన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్స్ నేను చెప్పలేను. అంటే ప్రేయర్ చేసేటప్పుడు అక్కడ చెయ్యాలా వద్దనే నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు మాత్రం టచ్ చేయంటాడు, కొన్నిసార్లు తొందరపడి చేసి వాడి పాపంలో నువ్వు పాలిబోగస్ రవ్వకని చెప్తాడు. సో టచ్ చేయాలా టచ్ చేయకూడదా, ఎక్కడ టచ్ చేయాలి, ఎంత దూరంలో టచ్ చేయాలి, ఎలా టచ్ చేయాలనే విషయం నువ్వు విశ్వాసంతో దేవుని మీద ఆధారపడాలి. అది నీకు అక్కడ చేయాల్సిన ముఖ్య విషయం. అంతేగాని ప్రతి ఒక్కరిని ముట్టుకోవాలంటే, నేను ఇంకొక ఉదాహరణ చెప్పనా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీటింగ్స్ అయినా సాయంత్రం అయ్యేటప్పటికి 100, 200, 1000 మంది వరకు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏసన్న గారు అనుకోండి, కౌగులించుకుని ప్రార్థన చేసేవాడు. ఒకవేళ అట్లా ముట్టుకునేటప్పుడో ప్రార్థన చేసేటప్పుడు అలా ఆ 1000 మందో 10,000 మందిలో రోగాలు ఆయన మనిషి మీదకి వస్తే ఏమో వాళ్ళు చెప్పండి, స్టేజ్ నుంచి 2 రోజులు మీటింగ్ వస్తాడా? దినకరణ్ గారు ఎంతోమందిని పట్టుకుని ప్రార్థన చేసేవాడు. మరి అలాగే అయిపోవాలి కదా, ఏం ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్ కాదు కరోనాలాగా, కంగారు పడకండి. అక్కడ నువ్వు ఎప్పుడు కూడా ఇలా వద్ద అనేది పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ప్రత్యక్షమని నడిపింపిస్తాడు. టచ్ ఇట్ అంటాడు, అప్పుడు టచ్ చేయ, అంతవరకు టచ్ చేయదు. అంతేగాని ఈ టచ్ బోధల్లోకి రామాకండి, యేసుప్రభులో టచ్ అంటాడు పడిపోయాడు అని చెప్పి నువ్వు టచ్ దగ్గరికి వెళ్ళిపోయి టచ్ చేయించుకుందాం అనుకుంటున్నావేమో, అనవసరంగా బోధ మిగిలి తప్ప బాధ మిగిలి తప్ప నీకైతే ప్రభు ఆత్మ ద్వారా ఏ కార్యం విడుదల జరగదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆరో విషయం అయిపోయింది. ఏడో విషయం చెప్తున్నా, ఎప్పుడూ కూడా వ్యక్తి యొక్క అవిధేయత కానీ పాపం కానీ లోకంలో కానీ చెడుతనంలో ఉంటే ముందు నువ్వు క్షమాపణ అడగండి ఆ వ్యక్తి గురించి. ప్రభువా, ఇదిగో ఈ బలహీనత్వం ఉన్నటువంటి సహోదరుని కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఒకవేళ అతను తెలియకుండా ఏమైనా నీ వాక్యానికి విరోధంగా చేసినట్లయితే అతను క్షమించండి. అతడు లోక సంబంధమైన విషయాలలో ఎక్కడైనా లౌకికమైన పరిస్థితుల మధ్య చిక్కుకుపోయి ఉంటే వాడిని విడిపించండి. మూడవదిగా, అతనిలో ఏమైనటువంటి చెడుతనం కనుక ఉంటే దయచేసి ఆ చెడుతన పద్ధతులు అన్నింటినీ మాన్పించి వాడికి విడుదల చేయండి. ఎక్కడైనా ఏ విషయంలోన అవిధేయతగా ఉన్నట్లయితే ప్రభువా, నువ్వు విధేయతకు తీసుకురావడానికి వ్యాధి వచ్చినట్లయితే నీ కృపను బట్టి వారిని విధేయులుగా చేయండి, అవిధేయతను మీరు క్షమించండి అని చెప్పి ఆ వ్యక్తి గురించి మీరు ప్రార్థన చేయాలి. అంతేగాని ఇప్పుడు నేను చెప్తున్న లిస్టులో 20 విషయాలు చెప్పాను కదా అని ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క పాయింట్ పట్టుకుని మా అయ్యగారు ఎలాగే చెప్పారని చెప్పి ఈ నేర్చుకున్న బోధ పట్టుకుని ఎంగిలి బోధ పట్టుకుని ఒక్కొక్క మా నిమిషం ఒక్కొక్క 5-10 నిమిషాలు చెప్పి ప్రార్థన చేసామనుకోండి, 20x5 100 నిమిషాలు అంటే గంట దాటిపోయి 40 నిమిషాలు. ఈ గంట 40 నిమిషాల సేపు ఒక స్వస్థత ప్రార్థన నువ్వు చేస్తే ఆ హాస్పిటల్లో కానీ ఆ రోగ్ కానీ నిన్ను భరించగలడా? ఇంకెప్పుడైనా నిన్ను రమ్మంటాడా? అదే ఆత్మ సంబంధమైన జ్ఞానం, అదే దైవ సంబంధమైన పరిపూర్ణతను తెచ్చుకోవటం. అంతేగాని స్వస్థత చెయ్యాలా వద్దా అన్నది దేవుని ఆత్మ యొక్క నడిపింపును బట్టి అది నడుస్తుంది. అవిధేయత కానీ పాపము కానీ లోకం కానీ చెడుతనం కానీ ఉంటే మీరు ఏం చేయాలి అని క్షమాపణ అడగాలి. తర్వాత 8వ విషయం చెప్తున్నారు, హద్దు మీరి ఎప్పుడూ కూడా పేషెంట్ మీద మీ బలాన్ని ప్రయోగించకండి. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే కొడతారు పేషెంట్ని, చెంపలు వాయి గుట్టేస్తారు, ఈపు మీద గుద్దేస్తారు, జుట్టు మెలి పట్టుకుని తిప్పేస్తారు, చేతులు పట్టుకుని ఎక్కడికి రావచ్చో ఎందుకు రావచ్చో అని తిప్పేస్తూ ఉంటారు. ఈ మనుషులు కామ వికార చేష్టలన్నీ కూడా పాస్టర్లు రోగుల మీద చేతులేసి చేసిన పనులు నేను చూశాను చాలామంది. కామ వికారమైన పనులు, ఎక్కడ పడితే అక్కడ ఒంటిని తడివేయటం, పట్టుకోవటం, పిసికేయటం, కింద పడేసి కూర్చోవటం, ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తారు. కొంతమంది అయితే స్వస్థత అనే పేరు మీద వాంతుల్లాగా కక్కించటం, వాళ్ళని మరి పడగొట్టేయటం, వాళ్ళని రకరకాల ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తుంటారు. ఇలాంటి దయచేసి ఇలాంటి పనుల ద్వారా స్వస్థత రాదు. అది దయ్యమా జ్వరమా లేక బలహీనత రోగమా అన్నది పక్క విషయం. అయితే కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక వ్యాధులు అపవాది సంబంధమైన క్రియల వల్ల జరగచ్చు, సమ్ లాంగ్ ఇష్యూస్. కొన్ని విషయాలలో మనం ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల జరగచ్చు, కొన్ని విషయాలలో వయసును బట్టి జరగచ్చు, కొన్ని విషయాలలో మానని పాపాన్ని బట్టి రోగం రావచ్చు, కొన్ని విషయాలలో మానసిక సంఘర్షణలు క్షమించకపోవటం ఇలాంటి పనులు బట్టి జరగచ్చు. బట్ ఏదేమైనా నువ్వు ఆ మనుషులతో మాత్రం హద్దు మీరి ఎప్పుడు కూడా చేయటం అలాంటి పనులు ఎప్పుడు కూడా చేయకండి. అది వేయటం కూడా సున్నితంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి. నీ చెయ్యి ద్వారా దైవికమైన స్వస్థత అక్కడికి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో స్వస్థత విషయంలో మీరు గమనించారా, యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు స్వస్థత వచ్చింది, జస్ట్ స్లాక్ ముట్టుకుంటే స్వస్థత వచ్చింది, ఉమ్ము వేసి మట్టి రాసినప్పుడు స్వస్థత వచ్చింది, ఆయన మాట మాట్లాడి విడుదల పొందంటే స్వస్థత వచ్చేసింది, మరికొన్ని సందర్భాలలో ఆయన పొందిన దెబ్బలలోంచి కాచిన రక్తంలో నుంచి స్వస్థత వచ్చింది. ఉమ్మి నుంచి కానీ మాట నుంచి కానీ దేవుని వాక్యమును నమ్మడాన్ని బట్టి కానీ ఆయన మాట నమ్మడాన్ని బట్టి కానీ ఆయన చేసిన ఇందు దెబ్బల ద్వారా కానీ ఏ రకమైన పద్ధతిలో వచ్చినప్పటికీ కూడా దేవునికే మహిమ వెళ్ళాలి తప్ప నాకు రాకూడదు. నాకు అంటే అక్కడ నువ్వైతే నువ్వు, నీకు రాకూడదు. అందుకని ఏ విషయంలో కూడా మీరు స్వస్థత అనే విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఇది ప్రత్యేకమైనటువంటి వరమని ఇది అవసరమని దేవునికి తెలుసు కాబట్టి అందరికీ ఇవ్వబడినటువంటి ప్రైమరీ గిఫ్ట్లు రెండండి. లోకంలో ఉన్న క్రైస్తవుడు అనబడిన బాప్తిస్మం తీసుకున్న ప్రభు బల సమీపించిన సంఘంలో చేరిన ప్రతి వ్యక్తికి 2 ప్రైమరీ గిఫ్ట్స్ ఇవ్వబడ్డాయి. ఇట్స్ ఎ మినిమం ఆప్షన్స్ అన్నమాట. ఆ 2 ప్రైమరీ గిఫ్ట్స్లో మొదటిది హీలింగ్, ఫస్ట్ది శ్వాసత, రెండోది ఏంటో తెలుసా, దయ్యాలను వెళ్ళగొట్టం. ఈ 2 మనకి ఇవ్వబడ్డాయి. ఎన్ని దయ్యం నీకు లోబడుతుంది, ఎన్ని జబ్బు నీకు లోబడుతుంది. ఇక్కడ మనకు భయం వల్ల ఏంటంటే క్యాన్సర్ని స్వస్థపరచడానికి పెద్ద ప్రార్థన, కాలు నొప్పిని ముట్టుకుమని స్వస్థపరచడానికి చిన్న ప్రార్థన, దగ్గు తగ్గాలంటే ఇంకో చిన్న ప్రార్థన, అలాంటివి ఏముండవు. ప్రార్థన ముఖ్యం, అంతేకాని పెద్ద ప్రార్థన, చిన్న ప్రార్థన, బలమైన ప్రార్థన, నీరసం ప్రార్థన ఏం ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరికి ఇది అవసరం కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు అనే విశ్వాసంతో నువ్వు ఆ ప్రదేశంలో చేయాలి. అయితే ఒక అద్భుతం చెప్పనా, ఎప్పుడైనా నువ్వు ఒక్కడిగా ప్రార్థన చేయడం కంటే ఇద్దరుగా ప్రార్థన చేస్తే ఏకీభవిస్తారు. ఇద్దరు ఏకీభవించినప్పుడు పరలోకం తెరవబడుతుంది. సో అందుకే హీలింగ్కి వెళ్ళేటప్పుడు, హీలింగ్ ప్రార్థన చేయాల్సి వచ్చేటప్పుడు మ్యాక్సిమం 1 or 2 people కలిసి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయంలో కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎవరో లేకపోతే నువ్వు ఒక్కతే చేస్తే ఏమైనా అవుతుందా? ఏమీ అవ్వదు. నీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మూలుగులతో, విజ్ఞాపనతో, నీ గురించి యేసుతో కలిపి చేయిస్తాడు. అప్పుడు జాయింట్ అవుతాయి నీ ప్రేయరు, జీసస్ ప్రేయరు, పరిశుద్ధాత్మ నీలోంచి చేయించే ఆత్మ మూలుగు. ముగ్గురు చేస్తే దేవుడు ఎనడా అంటాడు. కాబట్టి కంగారు పడకండి. 10వ విషయం చెప్తున్నాను. కొన్నిసార్లు ఒకసారి ప్రార్థన చేస్తే వచ్చేయచ్చు, కొంతమందికి 2 సార్లు చేయాల్సి ఉంటుంది. అదే విషయం మళ్ళీ 3 సార్లు, కొంతమందికి 4 సార్లు కూడా చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఈరోజు, రేపు, ఎల్లుండి, అలా కొన్నిసార్లు ఎక్కువ సార్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు, రోగి కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుంటున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ సమయంలో నీ విశ్వాస సహితమైన ప్రార్థన ఏంటి అంటే, నేను విసిగిపోయే ప్రార్థన కాదు, దేవుని విసిగించే ప్రార్థన కాదు. స్వస్థత రావటం, ఆ మనిషి విడుదల పొందటం యొక్క ఆవశ్యకతను, అవసరతను గుర్తించి దేవునితో నువ్వు ఆ విషయాన్ని స్పష్టంగా మాట్లాడు. ఇదే మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి రిపీటెడ్ టైమ్స్, ఒకసారి యేసుప్రభు గారు ఒకటి గుడ్డుని పిలిచి ప్రార్థన చేశాడు. ఏం కనపడుతుంది అన్నాడు. మనుషులు చెట్లులాగా నడుస్తున్నారా అన్నాడు. మనుషులు చెట్లులాగా ఎందుకు నడుస్తారు? అది ఆదాము కాలంలో జరిగిన విషయం. దేవుడు భూమి నుంచి మొలిపించిన తర్వాత ఆదాముకి సమస్తం వాటి మీద అధికారం ఇచ్చాడు. ఆదాం ఏం చేసినా వాటి మీద అధికారం, అంటే వాటికి పేర్లు పెట్టిన తర్వాత, మామిడి పండు ఇలా రా అన్నాడు అనుకోండి, అది ఆ సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్ కాకుండా ఏ ఆదాము కొరకు సిద్ధపరచబడినటువంటి మనసుతో ఆ సీజన్లో బెస్ట్ దాన్ని తీసుకొచ్చి నడిచి వచ్చి ఇచ్చేది. అప్పుడు మళ్ళీ యేసుప్రభు గారు 2వసారి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏంటి అనంటే, ఇప్పుడు మనుషులు నన్ను కనబడుతున్నారు అన్నాడు. అంటే కొన్నిసార్లు రిపీటెడ్గా నువ్వు ప్రార్థన చేయటం అవసరం అనే విషయం కూడా ప్రభు అక్కడ మనకు రాసిపెట్టించాడు. సో అట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రార్థన చేయటం అనేది విసిగిపోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు దాన్ని ఇంకా బెస్ట్ వే ఏంటంటే, 3 or 4 ఉన్నాం అనుకోండి, ఫస్ట్ నేను, తర్వాత నువ్వు, తర్వాత మీరు, తర్వాత ఆయన, తర్వాత ఇతను, అట్లా అందరూ కలిసి దాన్ని ప్రార్థన చేయటం అనే పద్ధతిని నేర్చుకోవాలి. ఇది మంచి ఉద్దేశం. ఇది ప్రార్థన చేస్తున్న వ్యక్తుల్లో ఏ ఒక్కడి విశ్వాసం పనిచేస్తుంది అన్నది కాదు, మీరందరూ కలిపి ఏకాత్మతో వచ్చారా లేదన్నది ఇంపార్టెంట్. అందరూ కలిపి ఏకాత్మతో ప్రార్థన చేయటం ద్వారానే అద్భుతం జరుగు. ఇప్పుడు నేనున్నాను ఒక పాస్టర్ని, ఒక కొన్ని సంవత్సరాలు నాకు అనుభవం ఉంది. ఇప్పుడు మీ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన కొంతకాలం అనుభవం ఉంది. ఆయనతో పాటు ఒక 4 రోగులు దర్శించడానికి సంఘంలో 1 or 4 కలిసి వెళ్ళారనుకోండి, ఎవరి ప్రార్థన మీద మోర్ డిపెండ్ అవుతారు చెప్పండి? పేషెంటు పాస్టర్ గారే కదా, అయ్యగారు ప్రార్థనే కదా. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా అవన్నీ యాన్సలరీసు, ఈయన చేసిందే మెయిన్ అంటారు కదా. నేనేం చేస్తానంటే, అలా నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, నా పక్కన నువ్వు ప్రేయర్ చేయరా అంటాను. వీళ్ళందరూ చేసేటప్పుడు ఆమెన్ చెప్పి, దేవుని ఆయనతో పాటు నేను కూడా ఏకీభవించాను, అతను చెప్పింది ఆ ప్రకారంగా జరుగుద్ది, నువ్వు విశ్వాసం ఉంచని చెప్తాను. దానికి మళ్ళీ పాస్టర్ గారు ప్రేయర్కి పవర్ ఎక్కువ, పాస్టర్ గారు ఫాస్టింగ్ ఉంటే పవర్ ఎక్కువ. అయ్యి నాకు ఈ మధ్య కొన్ని రోజులు, మేము వారంలో ఒక రోజు ఒక పూట ఫాస్టింగ్ ఉంటాం, ఆ రోజు ఖచ్చితంగా పెట్టుకుని ఈ టైంలో అయితే అన్నయ్య ఫాస్టింగ్లో ఉంటాడు, పవర్ ఎక్కువ ఉంటుంది అనుకుని ఆ టైంలో వచ్చి నన్ను సతాయించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. దయచేసి మీరు సేవకులను పరీక్షించడం మానేయండి. సేవకుల దగ్గర ఏదో ఉంటాయనే భ్రమలో నుంచి మానేయండి. ప్రభువుకి మీకు మధ్యలో మధ్యవర్తిగా ఉంటాడు ఆ దేనుడు, ఆ సేవకుడు. కేవలం మీకు ఉపదేశాన్ని ఇచ్చి మిమ్మల్ని క్రీస్తు యొక్క సంపూర్ణతను చూపించడానికి మందను కాసేవాడు నాయకుడు. దీన్ని మమ్మల్ని మీరు దేవుని స్వరూపాలుగా మార్చేయటం ద్వారా మీరు దేవుని ఎదుట పాపం చేసేస్తున్నారు. అందుకనే హీలింగ్ గిఫ్ట్ ఉండేటువంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయటం అనేది దేవుని నీతి కాదు. అలా గొప్ప చేసిన వాళ్ళు బైబిల్లో లేరు. అలా చేసిన వాళ్ళు మధ్యలో మానేశారు. నడుకట్లు పట్టుకుంటే స్వస్థత వచ్చిన వాళ్ళు, నీడబడితే స్వస్థత వచ్చిన వాళ్ళు, యేసుప్రభు వెనకాతల ఇంకా ఎక్కువ అద్భుతాలు, యేసుప్రభు చేయలేని పనులు స్వస్థత చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ మధ్యలో ఎందుకు ఆపేశారు? అవసరం వేరు, అవసరాన్ని బట్టి వాటిని జరిగించేటప్పుడు దాని మీద ఫోకస్ అవుతుండేటప్పుడు దేవుడు తీసేస్తాడు. జాగ్రత్త. ఇప్పుడు 11వ విషయంకి వస్తున్నాను. నమ్మి ప్రార్థన చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నమ్మి ప్రార్థన చేయటం, ఎట్లా ప్రార్థన చేస్తామంటే, ఇక్కడ చాలాసార్లు అయితే ఇక్కడ మనం 11వ విషయం చూస్తున్నాం. నమ్మి ప్రార్థన చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ప్రార్థన ఏంటంటే, ఆసక్తిగా ప్రార్థన చేయటం నీ పనే కానీ రిజల్ట్ ఓరియంటేషన్ నీ పని కాదు. ప్రేయర్ చేయటం వరకే నీ పని, రిజల్ట్ ఎప్పుడు ఉండదు. రిజల్ట్ కోసం దేవుని చిత్తం అది. అతని ఇన్ని రోజుల తర్వాత కాయలా నుంచి స్వస్థపరచడం అనేది దేవుని ఉద్దేశం. దయచేసి దేవుని ఉద్దేశాన్ని నీ సొంత పనుల మీద దాన్ని ఎప్పుడు కూడా ఒత్తిడి చేయటం కానీ దేవుడికి ఏవో చేయటం కానీ చేయకండి. నమ్మి ప్రార్థన చేయటం వేరు, నమ్మకమైన ప్రార్థన చేయటం వేరు. రోగంగా ఉండేటప్పుడు, రోగి అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి చేసే ప్రార్థన ఏంటంటే నమ్మకమైన ప్రార్థన చేస్తాడు, కానీ నమ్మి ప్రార్థన చేయలేడు. ఎందుకంటే డాక్టర్లు చెప్పే కాగితాల మీద రాసే నెంబర్లు, స్కానింగ్ రిపోర్ట్లు, మీ దగ్గరికి వచ్చిన అమ్మలక్కలు కూడా చాలా గొప్ప సాక్ష్యాలు చెప్తారు. ఏమో నమ్మమ్మను మా పక్క వీధిలో ఇలాగే జాయిన్ అయ్యింది, 2 రోజులు బాగానే ఉంది వదినా, 3 రోజు సడన్గా చచ్చిపోయింది. అంటే బతుకున్నోడిని చంపేస్తున్నావు నువ్వు, పేషెంట్ దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడాల్సింది జీవపు మాటలా నిర్జీవపు మాటలా, ఇదే సమస్య. ఇలాంటి మాటలు చెప్పేటాడికి ఈ మైండ్లో రికార్డ్ అయ్యిన రోగునోడు అంటే లేకనంటావా, నా పిల్ల పెళ్లి చూడనంటావా, నేను రానంటావా, నేను వెళ్ళానంటావా, ఇక్కడ ఇచ్చిక్కడిపోతావు. ఇక ఈ అవిశ్వాసంతో లోపల కూర్చున్నాడు, ఇక్కడ ఎంతమంది అరిసికేకలేసి నమ్మకంగా ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటండి? అందుకే నమ్మి ప్రార్థన చేయటం అనేది నేర్చుకోండి. 12వ విషయం చెప్తున్నాను ఇక్కడ. శారీరకమైనటువంటి రోగం వచ్చిన, మానసికమైనటువంటి రోగం వచ్చిన, దయ్యముల యొక్క బలహీనతను బట్టి మనకి ఏదైనా అపవాద సంబంధమైన క్రియలను బట్టి మనకి ఏదైనా బలహీనత వచ్చినా స్వస్థత చేసేది దేవుడే, వ్యక్తి కాదు. స్వస్థత దేవుని దగ్గర నుంచి వస్తుంది, పరిశుద్ధాత్మని వలన వచ్చే స్వస్థతే జరుగుద్ది, మనుషుల వల్ల కాదు, మనిషిని కాదు. మళ్ళీ చెప్తున్నాను, మనిషి వల్ల కాదు. చాలామందికి ఎంత అపోహ అంటే ఇలాంటి బలహీనతలు వచ్చేటప్పుడు ఆటోలు కట్టించుకుని 4-5 ఊర్లు మారి ట్రైన్లు కట్టించుకుని నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమంటే అయ్యగారి దగ్గరికి వెళ్తే ఎలాంటిదైనా దయ్యం పోద్దని. విచిత్రం ఏంటంటే మీరు వచ్చేసేటప్పుడు మీరు దయ్యానికి చెప్పొస్తారు కదా, ఎప్పుడైనా వాక్యంలో ఉపయోగపడితే చెప్తాను మీకు అసలు ఆ దయ్యాలు ఎలా పోతాయి ఏంటన్నది. మీరు దానికి చెప్పేసి మీరు వస్తారు కదా, అది మా ఇంటి వరకు వస్తుంది, మీ గుమ్మం దగ్గర మా మెట్లెక్కే దగ్గర ఆగిపోద్ది, మిమ్మల్ని వదిలేస్తుంది, మీరు మైకి వస్తారు, నేను ఎంత చూసినా మీ దగ్గర దయ్యం కనపడదు, నేను మామూలుగా ప్రార్థన చేసి పంపించేస్తాను, ప్రభు అని విడిపించే స్తోత్రం అని వెళ్ళంగానే దా నీ మీద ఫ్రెండ్ చేసినట్టు మీ గేట్ దగ్గరికి వెళ్ళగానే నిన్ను పట్టుకుని మళ్ళీ నీతో బయలుదేరుతుంది. అంటే కొన్ని పనులలో మనము స్వస్థత వ్యక్తికి ఎప్పుడైతే ఆపాదించావో ఆ బలహీనత దానికి తెలిసిపోద్ది. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వ్యక్తి ప్రభువైన యేసు, ఆ వ్యక్తి నిజమైన దేవుని యొక్క మాట వాక్కు. అట్లా మనం వాక్యం మీద పూర్తి అధికారాన్ని తెచ్చుకోవాలి, అప్పుడు ఖచ్చితంగా వాడు ఆ బలహీనతల నుంచి నిన్ను విడుదల చేస్తాడు. 13వ విషయం చెప్తున్నాను, క్షమించలేని తనం కానీ ఏదైనా ఉంటే, ఎవరినైనా సరే నువ్వు ఉన్నట్లయితే దేవుణ్ణి ఆ వ్యక్తి పక్షంగా బతిమలాడండి. ప్రభువా నా సహోదరుడు బలహీనతతో ఉన్నాడు, ప్రభువా అమ్మగారు బలహీనతతో ఉన్నారు, ఏదైనా విషయాల్లో ఎవరైనా క్షమించని ఉద్రేకం లోపల పెట్టుకుందనుకో, అంటే పెండబడని గాయాలు అంటారు చూసారా, అంటే ఏంటి లోపలంతా సీము నెత్తురుగడ్డలు పెట్టుకుని బయటికి అబ్బా నొప్పి అబ్బా నొప్పి అంటే ఏమవుద్ది, దాన్ని సూత్తో పొడవాల, డాక్టర్ దగ్గరికి వెళ్తే కత్తితో కొయ్యాల, కోసి దాని అంతా పిండి 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 ఆ గాయమంతా తీసి అప్పుడు చలన చేయబడతాడు, దానికి నూనె రాసి కట్టు కడతాడు మందేసి, అది జరగాలి. సో ఆ పిండబడని గాయం ఏమైనా ఉంటే, క్షమించరాని అలవి కాని బలహీనత ఏమైనా ఉంటే, అయ్యా ఈ వ్యక్తిని క్షమించండి అని ప్రార్థన చేయండి. అది 13వ విషయం. 14వ విషయం ఏంటంటే, నూనె రాసి ప్రార్థన చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నూనె కొనుక్కొచ్చిందా లేకపోతే మిల్లాడించి తీయించిందా లేకపోతే ఏదో పారాషూట్ కంపెనీదా లేకపోతే ఇంకేదో కంపెనీదా అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ మనము విశ్వాసంతో చేస్తున్నటువంటి పనిని బట్టే చేయండి ఆ పని. ఏమి రాజమండ్రి థామస్ గారి దగ్గర నుంచి కొనుక్కొచ్చిన నూనె కావచ్చు, ఏసన్న గారు ప్రార్థనా మందిరాల్లో కొనుక్కున్న నూనె కావచ్చు, ఇంకా ఈ మధ్య రకరకాల నూనె బాటిళ్ళు కంపెనీలు అమ్ముతున్నారు కదా, బోల్డ్ కంపెనీలు, ఇలాంటి వాటి దగ్గర నుంచి తెచ్చుకున్న నూనెలు కాదు. ఇంకో మాట చెప్పిన, ఎవరో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన నూనె పట్టుకొచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అని ఇచ్చారు కదా, నేను ప్రార్థన చేసేసాను, ఒకవేళ ఎలా ప్రార్థన చేస్తారో తెలియదు అది కూడా చెప్పేస్తాను, నువ్వు ఎలా ప్రార్థన చేసుకోవాలి కూడా చెప్తా, ప్రభువా ఇదిగో నాయన దీనిలో ఉన్నది నూనె, నేను మేము నూనెను ప్రార్థన చేస్తున్నాం, ఈ నూనెను ఎవరైతే రాయబోతున్నారో, ఎక్కడైతే రాసుకోబోతున్నారో, ఏ బలహీనత మీద అయితే రాయబోతున్నారో వారిని వారి విశ్వాసము చొప్పున స్వస్థపరచండి. ప్రార్థన చేస్తున్న నన్ను బట్టి కానీ ఈ నూనెను బట్టి కానీ స్వస్థత రాదని నాకు తెలుసు ప్రభువా, కాబట్టి విశ్వాస సహితంగా వారు చేసే ప్రార్థనకు వారు రాయబోతున్న ఈ నూనెను బట్టి ఆ భాగములపై విడుదల, వారి నమ్మకాన్ని బట్టి స్వస్థత సంపూర్ణంగా నువ్వు ఇచ్చేయగలిగిన వాడవని మేము నమ్ముతూ ఈ నూనెను నీ పరిశుద్ధ రక్తంగా మలచి వారిని స్వస్థపరచమని యేసునామంలో అడుగుతున్నాము. అంతే, ఇది ప్రార్థన. ఇక్కడ చాలామంది ఏం చెప్తారు తెలుసా, నూనెను యేసు రక్తంగా ఇప్పుడే మార్చేస్తున్నాను, యేసు రక్తంగా ఇప్పుడే మార్చేస్తున్నానంటే ఇదో పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్, రక్షణ టీవీలో డిబేటు, TV9లో వ్యాపార ప్రకటన, ఇది కాదు మనకు కావాల్సింది. ఇవి నూనెను నూనెలాగా ఉంచండి, ద్రాక్షరసాన్ని రక్తంగా మార్చాల్సిన సమయం విశ్వాసహితమైనటువంటి ప్రార్థనను బట్టి ప్రభు బలకు సంబంధించింది. అది ఆపాదించబడింది అంతరంగ స్వస్థత కొరకు, కాబట్టి అది లోపలికి వెళ్తుంది. ఇది నూనె కానీ నీళ్లు కానీ, నీళ్లు నీళ్ళగా ఉంటాయి, నూనె నూనెలాగా ఉంటాయి. అయితే నువ్వు అపనమ్మకం కాదు, విశ్వాసంతో నువ్వు చేసేటప్పుడు ఈ ప్రార్థన నూనె కోసం, ఏ నూనె ప్రార్థన చేసిన తర్వాత మొన్న ఒక ఆవిడ వచ్చింది, నేను ప్రార్థన చేసి మంచిదమ్మా తీసుకెళ్ళాను అంటే తీసి ఏంటి సీల్ తీయకుండా ఇచ్చేతనా అంది. సీల్ ఏంటమ్మా తీసి ఈ పక్కన ఇది అలా పీకేసి పెట్టి ఇప్పుడు ఆ దానిలో చెయ్యెట్టి ప్రార్థన చెయ్యి, మరి పవర్ వెళ్ళొద్దా అంది. ఇప్పుడు చెప్పండి విశ్వాసం ఉందా లేదా ఆవిడకి, పవర్ లోపలికి వెళ్ళొద్దంట ఏది, ఆ నూనె మీద మూత తీసి దానిలో నేను చెయ్యెడితే. ఈ మనుషులండి ఇలా విశ్వాసాలు, దానికేమో పెద్ద ప్రయాసపడిపోయి 20 రూపాయలు నూనె ఏమో 40 రూపాయలు బ్లాక్లో కొనుక్కొచ్చి ఏంటి భక్తి, మూఢభక్తి. అందువల్ల ప్రార్థన చేసి రాసుకోవటం అనేది నీ ఇంట్లో ఉన్న మంచి నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆముదం కానీ, కిరసనాయిలు కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, నీ ఇష్టం వచ్చింది రాయి. నీ విశ్వాసం పెరగాలి ముఖ్యం, కానీ ఆ ఆయిల్లో గొప్పతనం ఏమీ లేదు. ఇది మళ్ళీ ఒకసారి నొక్కి చెప్తున్నాను, ఇది 14వ విషయం, ఓన్లీ బై ఫెయిత్ నాట్ బై ఆయిల్, అది గుర్తుపెట్టుకోండి. 15, ఏ నూనె అయినా సరే నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది దేవుని పక్షంగా అక్కడ పెద్దలు కానీ కాపర్ కానీ లేక ఇంకెవరైనా కానీ లేకపోయినంత మాత్రంలో నీకు అభ్యంతరం లేదు. అయితే ఆ టైంలో అక్కడ అవసరం, సంఘాన్ని నడిపించడానికి ఒక క్రమం నేర్పించడం అవసరం, అందుకని ఆ పెద్దలను ఏర్పాటు చేసి ఆ పెద్దలు వెళ్ళి ఆ పని చేసేవారు. అట్లా మీరు ఎవరైనా సంఘంలో పెద్దలు ఉంటే సంఘ పెద్దలుగా నిర్ణయించబడితే వాళ్ళ చేత పని చేయించండి, అది క్రమం, అది అవసరం. ఒకవేళ లేదనుకో మీ ఇంట్లో కూడా దేవుని పక్షమైనటువంటి పెద్దలు ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ చేతనే చేయించవచ్చు. ఇక్కడ చిన్నపిల్లడు చేసినా పెద్దోళ్ళు చేసినా స్వస్థత దేవుడు ఇస్తాడు, ఇదే గుర్తుపెట్టుకోండి ముఖ్యమైన విషయం. సో ప్రార్థన చేసేయండి, అది నూనెను బట్టి కాదు, ప్రార్థన చేస్తున్న వ్యక్తిని కాదు కానీ అది సంపూర్ణమైన విశ్వాసం బట్టి. 16వ విషయం చెప్తున్నా, నీలో ఏమైనా ఒప్పుకోలేని తనము కానీ. ఏమండి ఈ మాట నేను కొంచెం ఎలాబొరేట్గా చెప్తాను, జాగ్రత్తగా పరీక్షించుకోండి. ఒప్పుకోలేని తనం పేషెంట్లో ఏ విషయాల్లోనా యాక్సెప్టబుల్ ఇష్యూస్ లేనివి కొన్ని ఉంటాయి. కొంతమంది అంటారు నాకెందుకు వస్తుంది, నాకు రాదు నాకు రాదు నాకు రాదు అంటాడు, ఆడు మంచం మీద ఉంటాడు. ఏం లేకంటే నాకు రాదండి, ఆ జబ్బు నాకు రాదండి అంటాడు, ఆల్రెడీ ఆ జబ్బుతో ఉంటాడు. అంటే విట్నెస్ చేయటం కాదు, బలహీనతను ఒప్పుకోలేని తనం. ప్రభువా నువ్వు నాకు అంగీకరించేటట్లు నువ్వు నాకు ఇచ్చావు ఈ వ్యాధి, అందు బట్టి నీకు స్తోత్రం అని చెప్పాలి. తర్వాత బలహీనతలు కొన్ని ఉంటాయి, వీక్నెసెస్, అలవాట్లలో నుంచి వచ్చిన బలహీనతలు కొన్ని ఉంటాయండి, పొరపాట్లో నుంచి చేసే కొన్ని బలహీనతలు కొన్ని ఉంటాయండి, మరికొన్ని వాంటెడ్లీ చూసి నేర్చుకున్న వాటిని బట్టి నేర్చుకున్న బలహీనతలు కొన్ని ఉంటాయండి. ఆ బలహీనతలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో క్షమించమని అడగాలి. కోరికలు, విపరీతమైనటువంటి కోరికలు, వ్యామోహాలను బట్టి చేసిన పనులు ఉంటాయి. ఎందుకంటే దేవుని స్వస్థపరచమని అడుగుతారు కానీ దాని వెనకాతలు మీరు చేసిన పనులు కొన్ని, మీకు తెలిసిన కోరికలతో కూడిన వ్యామోహ పనులు కూడా కొన్ని చేసేస్తారు. అలాగ వద్దని అనుకోలేదు వదిన గారు, అయ్యగారు నేను అలా అనుకున్నానండి, అలాగ అనుకోలేదండి, మరి ఎందుకు ఇలాగైందండి, అంత అమాయక ప్రశ్నలు ఏమేవి మాకు, ఎందుకంటే నీ హృదయానికి తెలుసు నువ్వేం చేస్తావు, అది మా ముందు వేషాలేస్తావు. మరి నిర్లక్ష్యంగా అంటే కొన్ని విషయాలలో పట్టించుకోనటువంటి అభిప్రాయం కలిగిన బలహీనతలు పట్టి కొన్ని ఉంటాయి. కొన్నింటిని మనం చేయకూడదు, కొన్నింటిని మనం తినకూడదు, కొన్ని మనం పడదు, అవి తినద్దని చెప్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రార్థన చేసుకుని తిందాం అనిపిస్తుంది. షుగరు తినకూడదు, తింటాం. ఎందుకు తినాలనిపిస్తుంది, పంచదార ఆ స్వీటు అది చూడగానే ఆపలేము, నోట్లో వేసేస్తాం. బీపీ ఉప్పు తినకూడదు, పచ్చడి తినాలనిపిస్తుంది, ఆవకాయ కొత్త ఆవకాయ, మనం ఏం చేస్తాం. ఇలాంటి బలహీనతల దగ్గర మనం చాలా జాగ్రత్త. అలాగే తిరస్కారాలు కానీ, మరి అన్యాచారాలు కానీ, విగ్రహారాధాలు కానీ, ఏదైనా మృక్కినవి తిన్నవాటు కానీ, మరి చీడపీడకు సంబంధించిన విషయాలు కానీ ఇవేమైనా వచ్చినప్పుడు కూడా మనం ఒకే విశ్వాసాన్ని ఆపరేట్ చేయాలి. దానికి పెద్దది దీనికి చిన్నది అలాంటి ఏమి ఉండవు. నేను మొన్న ఒక మాట చెప్పాలి, ఒక సోదరుడు చెప్తున్నాడు, అయ్యగారు మరి మా సిస్టర్ గారు ఎవరో పెట్టింది తినేసింది అట్టండి, ఆ రాత్రి నుంచి వామిటింగ్స్ అయిపోయినాయి, తల తిరిగిపోయింది, కళ్ళు తిరిగిపోయింది, కింద పడిపోయిందండి, మరి ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తే దేవుడు చాలా అద్భుతంగా, మరి 2 రోజుల తర్వాత ఒక 6 పాస్టర్స్ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత తగ్గిందండి అని. అవునా, అలా జరిగిందా, ఆవిడ తినడం వల్ల జరిగిందని ఆవిడ చెప్పాక మీకు తెలిసిందా, లేదా మీకేమైనా దేవుడు చెప్పాడా అని. ఆవిడ చెప్పాకే తెలిసిందా, తిన్నప్పటి నుంచి నాకు ఇలాగ ఉందరా అందని. తిన్నప్పటి నుంచి అలా ఉంది అనేటప్పుడు తినకూడదైనా నీకు తెలియాలి, విశ్వాసంతోనైనా తినాలి. ఈ రెండూ చేయకుండా మధ్యలో రోగమై పడిపోతే పిల్లల్ని చూడటానికి ఎవరు లేక, భర్త ఏమో పని రాక నానా తిప్పలు పడ్డారు ఇంట్లో, ఎవరు తెచ్చుకున్నాడు ఆ రోగాన్ని, నీ బుద్ధిహీనమైన క్రియలు. అలాగే క్రైస్తవుల మీదకి చెడుపులు పెట్టచ్చా, క్రైస్తవులు చెడుపు చేస్తే జరుగుద్దా, చెడుపు అంటే బాణామతి ఇంకా మీ ఏరియాలో ఏమంటారు అది, దయ్యాల మీద పెట్టి చేస్తారు కదా, చేతబడి ఇలాంటివి అనమాట, ఇలాంటివి చేయొచ్చా అనంటే ఖచ్చితంగా చేయొచ్చు. క్రైస్తవుడు ఏం పెద్ద గొప్ప విషయమేం కాదు, వాడు బాప్తిజం తీసుకుని వాడి మీద పనిచేస్తుంది. కారణం నీవు సాతాను సంబంధమైనటువంటిది ఏదైనా ఒక లక్షణం నీలో ఉంటే ఖచ్చితంగా వాడు నిన్ను పట్టుకోగలుగుతాడు. అలాంటి విషయాల్లో పరిశుద్ధమైన రక్తము ద్వారా కమ్యూన్ సర్వీస్ రెగ్యులర్గా తీసుకుని వాక్యం చదువుకుంటూ ప్రార్థనాపూర్వకంగా దేవుని పక్షమైన సహవాసంలో కూడుట ద్వారా సంఘంతో కూడుండటం ద్వారా నీ గురించి మరొకరు విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు తప్పు చేసినా మరొకళ్ళు ప్రార్థన నీకు దొరుకుతూ ఉంటుంది, అప్పుడు నువ్వు దానిపై విజయం పొందుతావు. అది ముఖ్యమైనటువంటి విషయం. సో ఇలాంటి విషయాల్లో వాళ్ళ పరీక్షించుకొని వాళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. 17వ విషయం, ఇద్దరూ కూడా ఏకీభవించేలాగా చూసుకోండి. అంటే ఒక్కొక్కసారి యేసుప్రభు గారు అడిగాడు, నేను నీకేం చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఏమంటే నోరు తెరియక మునిపే నీ ఆలోచన నాకు తెలుసు అన్నాడు. నువ్వు అడగక మునిపే నువ్వేం గురించి మాట్లాడుతున్నావు కూడా ఆయన మాటలు తెలుసు అంట. అంతర్యములు ఎరిగిన వాడని రాస్తుంది. అలాంటిది నేను నీకేం చేయగోరుతున్నానని అడిగితే అర్థమేంటి? అది చెప్పాలి. స్పెసిఫిక్గా నీకు ఈ హీలింగ్ కావాలి, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించని నువ్వు చెప్పాలి. అంతేగాని జనరల్ ప్రార్థన చేయండి కాదు. స్పష్టంగా వాడు గుడ్డోడు మోగోడు, నేను నీకేం చేయాలని అడిగాడు. గుడ్డోడు వాడు యేసుప్రభు అడిగాడు, నేను నీకేం చేయాలని సార్, నాకు చూపు దయచేయని అడిగాడు. వెంటనే ఆయన చేతులుంచి వాడికి చూపు దమ్మని చెప్పాడు, వచ్చేసింది. సో స్పెసిఫిక్గా ఆయన అడుగుతాడు నీకేం కావాలి అని. అప్పుడు రోగి, ఆ రోగముతో ఉన్న వ్యక్తి, ఆ బలహీనతతో ఉన్న వ్యక్తి, ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తితో కలిసి ప్రార్థన చేయాలి. ఇద్దరు ఏకీభవించగలగాలి. అంతేగాని ఏదో చేస్తారని చేసుకుంటే కోమలో ఉంటే ఎలాగో ఏదో చేస్తాం. మరి బతికున్నాడుగా, ప్రాణంతో ఉన్నాడుగా, జీవంతో ఉన్నాడుగా, ఏకీభవించాలి. ఏకీభవింప చేసేలాంటి ప్రార్థనతో మనం ఎదురు చూడాలి. ఇక్కడే కొంతమంది చేసేటువంటి పని ఏంటంటే, మా అయ్యగారు రాలేదు, మా అయ్యగారు రాలేదు, మా అయ్యగారు వస్తే తగ్గిపోను, మా అయ్యగారు వస్తే ఇంకేముండదు, మా అయ్యగారు ప్రార్థన చేయట్లేదు ఈ మధ్య, మా అయ్యగారు ప్రార్థన చేసి చెయ్యితే నాకు ఎప్పుడో పోను. ఇక్కడ నీ విశ్వాసం అంతా యేసుప్రభు మీద నుంచి అయ్యగారి మీద గెలింది కాబట్టి అయ్యగారు ప్రార్థన చేసినా కూడా రాదండి స్వస్థ. ఎందుకంటే ఈ అయ్య యేసుప్రభు స్థానం తీసుకుంటున్నాడు. మరి దేవుని స్థానం దయ్యం తీసుకుందంటే అతి పరిశుద్ధమైన ప్రదేశంలోకి హేమైన వస్తువు పెట్టేశావు. హేమైన వస్తువు ఎవడో కాదు, పాస్టరే, కాబట్టి విగ్రహంగా మారిపోయాడు. మీరు కూడా కొంతమంది పాస్టర్లు దుర్మార్గులు ఏం చెప్తారంటే, మా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరికైనా ప్రార్థన చేస్తే అది వెళ్దా అంటాడు. వీడికేదో యేసుప్రభుకి వీడికి కాంట్రాక్ట్ రాసుకున్నట్టు. ఎవరి దగ్గర లేదు, దీనికి ఎవడు అన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు చేస్తున్నప్పుడు ఏకీభవిస్తున్నావు లేదా అనేది ఇంపార్టెంట్. భార్య భర్త కోసం ప్రార్థన చేసేటప్పుడు దుఃఖంతో ప్రార్థన చేస్తుంది, అలాగే భర్త భార్య కోసం కూడా అలాగే ప్రార్థన చేయగలగాలి, అలాగే కుటుంబం అంతా కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. అలాంటి ఎప్పుడు చేసినా వెంటనే దేవుడు కార్యం చేస్తాడు. 18వ విషయం చెప్తున్నాను, పెద్ద పెద్ద అరుపులు కానీ, పెద్ద పెద్ద కేకలు కానీ, మితిమీరిని విశ్వాసంతో కానీ స్వస్థతలో ఎప్పుడు కూడా పనికిరావు. నేను విశ్వాసంలోకి వచ్చిన కొత్తలో మా విశాఖపట్నంలో ఎంవిపి కాలేజ్ గ్రౌండ్స్లో రెనల్ బొంకే గారి అల్లుడు ఎవరో వచ్చారు. ఆ టైంలో ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఒక ఆయన చూశాను, అతను క్యాథెటర్ వేసుకుని అంటే బ్యాగ్, యూరిన్ బ్యాగ్ పట్టుకుని పేషెంట్ని అంబులెన్స్లో తీసుకొచ్చారు. పాపం అప్పటికే వారం రోజుల నుంచి ఏదో ప్రాబ్లంతో ఉన్నట్టున్నాడు. హాస్పిటల్ నుంచి అంబులెన్స్లో దింపడం నేను చూశాను, ఎందుకంటే స్టేజ్ దగ్గర ఉన్న అప్పటికి మనం పూర్తిగా బైబిల్ పట్టుకున్నాం కానీ క్రీస్తులో పూర్తిగా రాలేదు, వాక్యం బాగా స్టడీ చేస్తున్నాం, ఇలాంటివన్నీ నిజమా కాదని చూడాలని ఆశక్తి అనమాట. నేను పాస్టర్ని కాదు, ఉద్యోగస్తుడిని. అక్కడ నుంచున్నా అంబులెన్స్లో వచ్చి స్ట్రెచర్ మీద దింపారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హీజ్ అ హీలింగ్ మిరకల్ వర్కర్ అంట. మొత్తానికి పేషెంట్ అక్కడ వరకు చేరిస్తే వాలంటీర్స్ వచ్చి రెండు రెక్కలు పట్టుకుని మనిషిని తీసుకెళ్లారు. స్టేజ్ మీదకి వెళ్ళగానే ఆయన ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసిన వెంటనే అతను లేచి లుంగి గట్టి కట్టుకేసుకున్నాడు. కమాన్ బ్యాగ్ లాగేయ్ అన్నాడు. ఈ క్యాథెటర్ ఎలా పడితేలా లాక్కూడదు, దానికి మళ్ళీ స్టెరాయిడ్ పద్ధతిలో దాని లోపలికి ఆ బల్బు ఉంటుంది, దాన్ని రిలీజ్ చేసి అప్పుడు తీయాలి. లాగేయనంటే మనం లాగేసుకున్నాడు. ఏమైందో తెలియదు, మొత్తానికి వచ్చేసింది. అది మెరక్కలంటే మరి మెరక్కలే వచ్చేసింది. వచ్చిన వెంటనే కమాన్ లుంగి పైకి ఎత్తుకట్టుకో అన్నాడు. ఎత్తుకట్టుకున్నాడు. ఎన్ని రోజులు అయింది భోజనంటే ఒక 6-7 రోజులు అయిపోయింది అన్నాడు. వెరీ గుడ్, ఇటు నుంచి అట్టున్నాడు అన్నాడు. నడిచాడు. అటు నుంచి ఇట్టున్నాడు అన్నాడు. నడిచాడు. పరిగెత్తాడు. జంప్ చేయి అన్నాడు. జంప్ చేశాడు. ఎలా ఉంది ఇప్పుడు చెప్పు, ఎవరు చేశారు నీకు స్వస్థ అనంటే యేసుప్రభు. గ్రౌండ్ అంతా చప్పట్లు అరుపులు కేకలు అంటే యేసుప్రభు చేశాడు. అద్భుతాలు జరిగిపోయినాయి ఆ రోజు. తర్వాత ఆయన ఎంత పరిగెత్తించాడంటే ఆ పేషెంట్ని ఒక 10 నిమిషాల సేపు గ్రౌండ్ స్టేజ్ పెద్ద స్టేజ్ ఇటు నుంచి అటు నుంచి అటు నుంచి ఇటు నుంచి కూర్చోబెట్టి నుంచోబెట్టి ఎన్ని చేశాడు. అంత అయిపోయింది. మీటింగ్ అయిపోయాక ఆయన చనిపోయాడు. పేషెంట్ చనిపోయాడు. చనిపోయాడు. నేనే ఉన్నాను ఆ స్టేజ్ అనకతల. ఏంటి చనిపోయాడు అని అంటే మితిమీరినటువంటి స్వస్థత విశ్వాసాలు కూడా కొంతమందికి ఉంటాయి. ఇలాంటి చెత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి ఇలాంటి పనులు పనికిరావు. చెయ్యి నొప్పి తగ్గిపోయింది అనగానే దాన్ని మడతపెట్టి తిరగబెట్టి ఇటు చేసి అటు చేసి యాక్సిడెంట్ నుంచి లేపడం. స్వస్థత దేవుడిచ్చాక దేవుని మహిమపట్టి సైలెంట్ అయిపోవు. నువ్వు ఎవరికి చెప్పొద్దు అన్నాడు యేసుప్రభు. నువ్వు కూడా తప్పుకో. అంతేగాని ఇవాళ దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు, మీ పట్టణాన్ని నన్ను స్వస్థత కోసమే పంపించాడు. కొంతమంది దైవజనులు ఓ దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారు, మీరు చూసుకోండి. పట్టణాలకు వచ్చినప్పుడు స్వస్థతల కోసమే వచ్చాడంట, ఆయన దీవించడానికే వస్తాడంట, ఆయన ఆశీర్వదించడానికే రమ్మంటాడంట. అట్లా ఎప్పుడు ఏ ప్రవక్తని దేవుడు పంపలేదు దీవించడానికి, ఆశీర్వదించడానికి. కడవరి కాలంలో బుద్ధి చెప్పడానికి, హెచ్చరించడానికి, గద్దించడానికి వచ్చాడు. ఒక్కడిని చూపించండి దీవించడానికి, ఒక పాస్టర్ని పంపించారని, ఒక ప్రవక్తను పంపించారని బైబిల్లో. ఇజ్రాయేల్ ప్రజలను వార్న్ చేయడానికి పంపించిన ప్రవక్తల నుంచి నేటి వరకు, ఆఖరిగా మన బైబిల్లో చదివిన అగబ్బు వరకు కూడా అందరూ వార్న్ చేసిన వాళ్ళే. ఎవడో కూడా నిన్ను దీవించడానికి వచ్చిన లేరు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. వాళ్ళకు జబ్బులు వస్తే దేవదూతకు కూడా జబ్బు చేసింది అని హాస్పిటల్లో చేరినట్టే ఉంటుంది. అందరం హాస్పిటల్కి వెళ్తాం, రోగం ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోకూడదని ఎక్కడా లేదు. ఇది స్వస్థతలో ఒక భాగం, విశ్వాసాన్ని బట్టి వచ్చేటువంటి స్వస్థత అది. 19వ విషయం చెప్తున్నాను. ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పటికి స్వస్థత కొరకు ఇచ్చేటప్పుడు శిక్షించుకోవటం కానీ, మొక్కుకోవడం కానీ, శపించుకోవటం కానీ, మరి విపరీతమైనటువంటి ధోరణి యొక్క పద్ధతులు ఎప్పుడు కూడా చేయకండి స్వస్థత విషయంలో. అంటే ప్రభువా, నువ్వు నన్ను గనక బాగు చేస్తే, స్వస్థపరిస్తే, మరి అమ్మ నీకు వెండికొళ్ళు చేయిస్తానని ఒక ఆవిడ ఒప్పుకుందండి. మా చర్చిలో మా మెంబరే, మరి అమ్మ దేవత ఎవరో, యేసు ప్రభు దగ్గర రక్షణ పొందింది, మరియమ్మ దేవుడికి ఆ కళ్ళుకు వెండికొళ్ళు చేయిస్తారని బాగు చేస్తే ఒప్పుకుందంట, బిడ్డ సంచుల నుంచి బ్లీడింగ్ అవుతుంటే దాన్ని బాగు చేయడానికి కోసం. సరే, మొత్తానికి ఏం జరిగిందో తెలియదు, చర్చికి తీసుకొచ్చారు. ఏంటమ్మా ఏంటి సంగతి అంటే, ఇలాగ బలహీనత అంటే పిల్లల్ని చూడగానే మనిషి చాలా ఎనిమిగ్గా వీక్గా వంగిపోయి ఉంది, సరే ప్రార్థన చేద్దామని చెప్పాం. ఒక 2 వీక్స్ ఎంతో నాకు అనిపించింది, షీ వాజ్ కంప్లీట్లీ హీల్డ్. ఆమె ఇప్పుడు స్వస్థ వచ్చింది, వచ్చేసింది. వచ్చేసిన తర్వాత రెగ్యులర్గా మంచిగా విశ్వాసంగా బాప్తిజం తీసుకుని ఒక సంవత్సరం పాటు వచ్చింది. ఒక 2-3 వారాలు కనపడకపోయేటప్పటికి వేరే బ్రదర్ నాకు చెప్పాడు, సిస్టర్ మానేశారు చూసారా అని. ఏమైంది అంటే, ఏళంగిని మాతకి కన్నులు చేయించడానికని వెండి కన్నులు చేయించుకోవడానికి వెళ్ళిందని. ఆ తర్వాత వచ్చిన తర్వాత చర్చకు వచ్చింది, అమ్మయ్యా ఏంటమ్మా అంటే వెండి కన్నులు చేయించామంటే ఏంటి సంగతి అంటే ఇది చెప్పింది, కన్నులు ఇస్తానని ఒక్కున్నానని. కన్నులు ఇస్తాను, నెత్తి మీద కిరీటం కొట్టుకొని ఇస్తాను, ఇవన్నీ జాకెట్ ముక్కలు ఇచ్చిన దేవుళ్ళు వేరు, ఈ దేవుడికి ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కదంటే సగం అటు ఇటు రకాలైనటువంటి మొక్కుబడులు అనమాట. తగ్గిస్తే ప్రభువా నేను నీకు ఇది చేస్తా, నీకు అది చేస్తా, అలాంటివి కూడా అవసరం లేదు. ఇలాంటి మొక్కుబడులు చేసేటువంటి ప్రార్థనలు దేవుడు ఆలోచించాడు. కొన్నిసార్లు శపించుకోవటం, ప్రభువా నాకు ఇలాగ అవ్వాల్సిందే, నాకు ఇలాగే అయ్యింది, నా కర్మ నేను చేశాను కదా, నాకు ఇలాగే చేయాలి, నువ్వు ఇలా చేస్తే కానీ నాకు బుద్ధి రాదు, నువ్వు ఎందుకండి ఈ ఎక్స్ట్రా టాక్, ఎందుకు దేవుని దగ్గర దయ్యం మాట్లాడేస్తావు అవన్నీ. నువ్వు నీ వ్యక్తిగత విషయంలో పరిస్థితులన్నింటినీ దేవుని దగ్గర యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయి, అది ముఖ్యమైనటువంటి విషయం. లాస్ట్ విషయం ఏంటంటే, పెద్ద పాస్టర్లు చేస్తే స్వస్థత, ఆత్మపూర్ణులు చేస్తే స్వస్థత, స్వస్థత వరాలు చేసిన వలిగిన వారు వచ్చిన స్వస్థత, గౌన్లు వేసుకుని కిరీటాలు పట్టుకుని కర్రలు పట్టుకుని వచ్చిన వాళ్ళు స్వస్థత, అభిషిక్తులు స్వస్థత, అలాంటివి ఏమీ బైబిల్లో రాయబడలేదు. సో నీకు ఖచ్చితంగా దేవుడు స్వస్థత పరచటానికి ప్రార్థన చేయటం వరకే నీ పని. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను, ఇది దేవుడు మన నుంచి చేయాలని ఆశపడుతున్నాడు. సో నువ్వు ఆశపడాల్సింది ఏంటి, విశ్వాసంతో ప్రార్థన చేయటం ఎలాగన్నది నేర్చుకోవాలి. నిన్న నేను కొన్ని ప్రార్థనలు చెప్పాను, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన. ఈరోజు మీకు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ద్వారా దేవుని స్వస్థత అంటే ఇలాంటి విషయాలు మాట్లాడడం ద్వారా చేయాలి. ఇప్పుడు మీకు ఫైనల్గా ఒక మాట చెప్పాలి, ఏంటంటే ఒకవేళ దేవుడు అనుమతించినటువంటి ఏదైనా ఒక దీర్ఘకాలపు వ్యాధి ఉంటే, అది ఒకవేళ నీ విషయంలో హెచ్చిపోకుండా నిమిత్తము నీకు ముళ్ళుగా పెట్టుంటే, దాని విషయంలో నువ్వు 4-3 సార్లు ప్రార్థన చేసి ఇక దాని గురించి మానే అడగడం మానే. ఇప్పుడు షుగర్ ఉంది, ఇది దీర్ఘకాలిక వ్యాధి, అది ఆహార అలవాట్లు సమంగా లేకపోవడం వల్ల, వ్యాయామం లేకపోవడం వల్ల, కుటుంబపరమైనటువంటి అనువంశిక క్రమం వల్ల, జీన్స్ వల్ల, హెరిడిటరీ వల్ల, ఇట్లాంటి కొన్ని పద్ధతులను బట్టి, మనం పడుతున్న ఒత్తిడిని బట్టి, చేస్తున్న పనిని బట్టి, విశ్రాంతి లేకపోవడాన్ని బట్టి, నిద్రను సరిగ్గా ఉపయోగించుకోకపోవడాన్ని బట్టి ఈ జబ్బులు వస్తాయి. బీపీ అనగా, షుగర్ అనగా, ఇవి లాంగ్ టర్మ్ డిసీజెస్, నౌడేస్ కామన్. ఒకవేళ ఆ విషయంలో నువ్వు ప్రార్థన చేసి స్వస్థత కొరకు ఎంతమంది ప్రార్థన చేసినా దేవుడు దాన్ని కంట్రోల్ చేయలేదు అని అంటే, దాన్ని తీసేయలేదు అని అంటే, దట్ ఈస్ గాడ్స్ విల్. నీ శరీరంలో దాన్ని ఉంచి నిన్ను ఎచ్చిపోకుండా నిన్ను నలగ కొట్టడానికి ఒక దూత, ఒక ముళ్ళు అంతే. కాబట్టి అనవసరంగా దాని గురించి పెద్దగా రెచ్చిపోయి, దానికి చేయలేదని వ్యసనపడిపోయి, విసిగిపోయి ప్రార్థన మానేయాల్సిన పని లేదు. స్వస్థత విషయంలో చాలా బైబిల్ వివరణంగా చెప్పిన విషయాలని మనం గుర్తించాలి. అంతేకాదు, ఈ విషయాలన్నిటి నుంచి మనం గుర్తు చేసుకునేటప్పుడు మనం ప్రార్థన చేస్తున్నటువంటి ఈ ప్రతి అంశం గురించి కూడా మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టాల్సిన సంగతి ఏంటంటే, ఏ సందర్భమైనా ఆ స్వస్థత ద్వారా మహిమ వ్యక్తి దొంగిలించకూడదు. అన్ని అల్టిమేట్ గ్లోరీ ఎవరిది, దేవునికే ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటి తెలుసా, ఏ స్వస్థత విషయంలో కూడా ఏ రకమైన స్వస్థత దేవుడు మనకిచ్చినా కూడా సాక్ష్యము చెప్పి దేవుని మహింపరచండి. ఆ సాక్ష్యంలో మహిమ దేవునికి ఇవ్వండి. మా అయ్యగారు వచ్చి ప్రార్థన చేయగా స్వస్థత వచ్చింది, మా అమ్మగారు వచ్చి ప్రార్థన చేయగా స్వస్థత వచ్చింది, ఈ అమ్మగారు నూనె రాశారు కాబట్టి స్వస్థత వచ్చింది, అయ్యగారికి మహిమ, అమ్మగారికి వందనాలు, దేవునికి మహిమ, ఇలాంటి మధ్య మధ్యలో దేవునికి ఆపాదించాల్సింది సాక్ష్యం ఇవ్వకుండా ఇప్పుడు కూడా దొంగించొద్దు. మీరు దాన్ని ఇంకొకరికి ఆపాదించ, ఒకవేళ మీ పాస్టర్ గారే గనక దాన్ని ఒప్పుకోలేదు అనుకోండి, ఏది అయ్యగారు ప్రార్థన చేసిన చెప్పాల్సిందే అని మీ కెనకతల నుంచి ముందు స్క్రూ ఇచ్చి పంపించారు అనుకోండి, జాగ్రత్త. నువ్వు ఆ విషయాలు చెప్పేటప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నీ మనస్సాక్షిని పరీక్షిస్తున్నాడు, నువ్వు ఎవరి మాట లక్ష్య పెడుతున్నావు చూస్తున్నాడు. బహుశా వాళ్ళ మాట వచ్చిండొచ్చు, కానీ కార్యం చేసిన వాడు ఎవరు? ప్రార్థన చేయవారు మేము, కార్యాలు చేయవాడు దేవుడే అనే విషయాన్ని ఇప్పుడు కూడా గుర్తుపట్టండి. సో ప్రభువు స్వస్థతపరిచేటువంటి విషయంలో ఇన్ని వివరణలు మనకి ఇచ్చిన తర్వాత ఇప్పటికీ మీకు ఎక్కడైనా మీ వీధిలోకి వచ్చేటప్పటికీ సువార్త స్వస్థత సభలు అని పేరు పెడితే ఎలకండి, ఎలకండి. ఇప్పుడు స్వస్థత శరీరానికన్నా ముందు మనస్సు కావాలి, నీ మెదడుకు కావాలి, నీ మనస్సులో ఉన్నటువంటి ఆ బలహీనతకు కావాలి. అంతేగాని రోగం శరీరానికి కాదు, మనసుకు పట్టింది జబ్బు. అక్కడ ఇంకా స్వస్థత సభలు పెట్టాలని ఆశపడుతున్న దగ్గర ఎక్కడా అలాంటివి జరగవు. బహుశా కొద్దిమందికేమో, నాకు ఒక పాస్టర్ గారు చెప్పారు, దినకరణ్ గారి మీటింగుల కోసం నన్ను ప్రార్థన చేయమన్నాడు ప్రభు అన్నాడు. నేను చాలా సంతోషించాను, అవునా అండి, అయ్యగారు పట్టణానికి వస్తున్నారు కాబట్టి చాలామందికి సువార్త ప్రేమగా చెప్తాడు కాబట్టి భారం ఉంది కాబట్టి జరుగుద్ది. పెద్ద ఆయన, ఇప్పుడున్న యంగ్ ఆయన కాదు, పాల్ దినకరణ్ కాదు, డీజీఎస్ గారి గురించి. ఆయన ఉండేటప్పుడు దీవెన జీసస్ కాల్స్ వేరు, ఈయన వచ్చినప్పుడు జీసస్ కాల్స్ వేరు. నేనేం విమర్శించట్లా, వాస్తవం మాట్లాడుతున్నా. అయితే ఏంటి అని అడిగితే ఈయన ఏం చెప్పాడు తెలుసా, ప్రభువా డీజీఎస్ గారు అదే పెద్ద దినకరణ్ గారు ఎవరెవరినైతే స్వస్థపరచలేదో వాళ్ళందరినీ స్వస్థపరచని దేవుడు ఇతనికి ప్రేరేపించాడట ప్రార్థన. మీకు దన్నాలరా నాయన, మీరు మీ డాక్టర్, నేను యేసుప్రభులోకి రాకముందు చూసిన విషయాలు ఇవన్నీ మీకందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నాను. అనవసరంగా స్వస్థతల గురించి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రార్థన చేయటం నీ పని. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అతడు ఒప్పుకోవాలో వద్దు తర్వాత విషయం రేపు మాట్లాడుకుందాం. మీ హృదయాంతరంగాలలో నుంచి స్వస్థతకు భయపడకుండా ప్రార్థన చేయండి. చిన్నపిల్ల ప్రార్థన చేసినా పర్వాలే, ఎలాంటి వాడు ప్రార్థన చేసినా పర్వాలే, పట్టుకోవాలా వద్దా ముట్టుకోవాలా వద్దా అని దేవుడు చెప్తాడు, ఆ టైం వరకు ఆగండి, అనుభవం కలిగి ఉండండి, వాక్యాన్ని బట్టి గద్దించండి, ఏ విశ్వాసాన్ని బట్టి అపనమ్మకం తెచ్చుకోకండి, మహిమ దేవునిదికి ఆపాదించండి. ఏ చిన్న విషయానికైనా నీ ఇంట్లో నుంచి ప్రార్థన రాకుండా పాస్టర్కి ఫోన్ చేస్తే నువ్వు ఒక చెడ్డోడు అనమాట. అంతే, ముందు నీ ఇంట్లో నువ్వు చేసుకోవటానికే. సో ఎలాంటి పరిస్థితి అయినా ముందు నువ్వే పోరాడాలి. నీ పోరాటంలో ఏకీపించడానికి భార్య, భర్త, అన్న, తమ్ముడు, చెల్లి, అప్ప, అమ్మ అందరూ ఉంటారు కదా, ఏకీపించండి, కుటుంబంగా చేయండి. ఎవరైతే ఇటు పనులు చేస్తారో వాళ్ళందరికీ విడుదల ఇవ్వటం దేవుని చిత్తం, అది బైబిల్ చెప్పింది. సో వాక్యంలో ఉన్నది ఉన్నట్లు మనం చేసి సంపూర్ణమైన స్వస్థత మీరు అందరూ పొందుకోవాలని నా హృదయాభిలాష. మరి ఇలాంటి విషయాలలో మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నామో పరీక్షించుకుని ఇంకెప్పుడు కూడా ఇలాంటి వాటిని దాటిపోకుండా దైవ చిత్తానుసారమైనటువంటి స్వస్థత, సంపూర్ణమైన రక్షణ మనం పొందుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవింపచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.